విష్ణు అవతారం. వాడు మేనిఫెస్టెడ్ గాడ్స్. వెంకటేశ్వర స్వామిని అర్చావతారం అని పిలుస్తారు. అంటే మనం అర్చన చేసుకోవడానికి అవతరించినటువంటి పురమాళ్ళు దైవం. ఈ మూర్తి ధ్యానం, మంత్ర జపం ఇవన్నీ కూడా మనసు నియమించుకోవడానికి ఏర్పడ్డాయి. మనసు ఏకాగ్రం చేసుకోవడానికి, మనసు నియమించుకోవడానికి మనకైతే ఒక ఆధారం, ఒక రూపము, ఒక నామము ఆధారం ఉండాలి. కాబట్టి ఆకారం లేనటువంటి వాడిని మనం ధ్యానం చేయడం కష్టం, అర్చన చేయడం కష్టం. అందుచేత ఈశ్వరుడు అర్చారూపంలో అవతరించాడు. అటువంటి అర్చన చేసుకోవడానికి వెలసిన మూర్తుల్లో వెంకటేశ్వర స్వామి ఒకరు. వెంకటేశ్వర స్వామిని కలియుగ దేవుడు అని కూడా పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటే అది లోక కళ్యాణం. లోక కళ్యాణం నిమిత్తం మనం దేవుడి కళ్యాణం చేస్తూ ఉంటాం. వైష్ణవ సాంప్రదాయంలో ఎక్కువగా మనకి చెప్పింది శరణాగతి మార్గం. అంటే శరణాగతి మార్గం అంటే నీ సంకల్పం నెరవేరుగా కానీ ఆయన ఇష్టమే మన ఇష్టం, ఆయన సంకల్పమే మన సంకల్పం. భగవంతుడి చేతిలో మనం ఊరికే కేవలం పనిముట్టుగా ఉంటాం. అది శరణాగతి మార్గం. ఆయన ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాం. అందుచేత ఆయన స్వాధీనంలో జీవిస్తూ ఆయన యొక్క చేతిలో ఒక పనిముట్టుగా మనం ఉంటూ జీవించడమే శరణాగతి మార్గం. అంటే శరణాగతి మార్గంలో ఇక్కడ జీవుడు స్వతంత్రుడు అవ్వడం. ఆయన ఎక్కడ నియమిస్తే అక్కడే జీవుడు ఉంటాడు. కేవలం తను తను అర్పించుకుని జీవిస్తూ ఉంటాడు. అది శరణాగతి మార్గం. మనకి ఈ శరణాగతి మార్గానికి రామాయణంలో లక్ష్మణుని ఉదాహరణగా చెప్తారు. అంటే రామచంద్రమూర్తి యొక్క అధిపాగ్యంలోని లక్ష్మణస్వామి ఉండేవారు. లక్ష్మణస్వామి అనేవారు రామచంద్రమూర్తి. నువ్వు ఎలా చెబితే నేను ఎలా చేయడానికి తగినవాడిని, కానీ నన్ను పెద్దవాడిని చేయకు. నువ్వు ఆలోచించి ఈ పని చేయమని నాతో నువ్వు చెప్పొద్దు. నువ్వు ఎలా చెబితే నేను ఎలా చేస్తాను, నువ్వు ఎలా నియమిస్తే నేను ఎలా నియమింపబడతాను అని లక్ష్మణస్వామి రామాయణంలో రామచంద్రమూర్తిని చెప్పినట్టు మనకు కనిపిస్తుంది. అంటే ఇది శరణాగతి మార్గం. తర్వాత మనకు రామాయణంలో కూడా ఈ బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. ముందు రామచంద్రమూర్తి ఉన్నట్టు, మధ్యలో సీతమ్మ ఉన్నట్టు, చివరిలో లక్ష్మణుడు ఉన్నట్టు మనకు బొమ్మలు వేస్తూ ఉంటారు రామాయణంలో. మనం పాఠాల పుస్తకాలు కూడా చూస్తాం. అంటే రామచంద్రమూర్తి అంటే అక్కడ దైవం, మధ్యలో సీతమ్మ అంటే ప్రకృతి, చివరిలో లక్ష్మణుడు అంటే జీవుడు. అంటే వైజ్ఞానపరంగా మనం అర్థం చేసుకోవాలి. మన పెద్దలు సైన్స్కి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చెప్పలేదు. వైజ్ఞానపరంగానే వాళ్ళు మనం అర్థం చేసుకోవడం సక్రమంగా అర్థం చేసుకోవాలి. అసలు మనిషి ఎదురుగుండా కనిపిస్తున్నప్పుడు మాట్లాడుతూ ఉంటేనే కొంతమందికి చైతన్య స్థాయి తక్కువ ఉంటే అర్థం చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. అలాగే మీకు ఉదాహరణ చెప్తున్నాను, కృష్ణుడు ఉన్నాడు. ఆయన ఆ పాము మీద, అంటే ఆ పాము యొక్క పెడగల మీద ఆయన కాళ్ళు అని డ్యాన్స్ చేస్తున్నట్టుగా మనకు ఫోటోలో అప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆ కాళీయ మర్దనం, ఆ కాళీయ మర్దనంలో ఆ పాము యొక్క పెడగల మీద ఆయన డ్యాన్స్ చేస్తున్నట్టుగా, నాట్యం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అక్కడ దాని అర్థం ఏంటంటే ఆ కాళీయ సర్పం మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆ శిరోభాగాన్ని ఏ విధంగా అయితే కృష్ణుడు అణిచాడో అదేవిధంగా మన ఐదింద్రియాలని పంచేంద్రియాలని కూడా మనం అణుచుకో మనం చెప్పటం వైజ్ఞానపరంగా సైన్స్ పరంగా చెప్పటం. అది అంటే కృష్ణుడు ఏ విధంగా అయితే ఆ సర్పాన్ని అణిచేశాడో అదేవిధంగా నీ ఇంద్రియాలను కనుక అణుచుకుంటే, ఇంద్రియాలను స్వాధీనం చేసుకుంటే నీకు ప్రకృతి స్వాధీనం అవుతుంది, నీకు భగవద్ అనుభవం కలుగుతుందని చెప్పటం. అది మనకు పూర్వకుడు పెద్దలో వాళ్ళు ఊరికే బొమ్మలేసి చూపించారు. అది మనం శాస్త్రీయంగా అర్థం చేసుకోవటం, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలాగే ఈ రాముడు ముందు, సీతమ్మ మధ్యనే, చివరిలో లక్ష్మణుడు. అంటే లక్ష్మణుడు జీవుడు, మధ్యలో అది సీతమ్మ ఆ ప్రకృతి, ముందున్నటువంటి పురుషోత్తముడు పరమేశ్వరుడు ఆత్మ రామచంద్రమూర్తి. అంటే దాని అర్థం ఏంటంటే జీవుడు ఈ ప్రకృతిని అని తొలగిస్తే ఆయన మధ్యలో ప్రకృతి అడ్డుగా ఉంది. జీవుడికి దేవుడు దర్శనం అవ్వటం కోసం మధ్యలో ఎవరు అడ్డుగా ఉన్నారు? ప్రకృతి అడ్డుగా ఉంది. అంటే సీతమ్మ అడ్డుగా ఉంది. సీతమ్మ పక్కకు తప్పుకుంటే ఈ జీవుడికి దేవుడి దర్శనం అవుతుంది. అదేవిధంగా ఎవడైతే ప్రకృతిని జయిస్తాడో, అంటే ప్రకృతిని జయించలేని వాడు పరమేశ్వరుని దర్శనం అవ్వదు. అంటే అక్కడ సీతమ్మ దారిస్తేనే కానీ లక్ష్మణుడికి రాముడి యొక్క దర్శనం అవ్వదు. అదేవిధంగా మనం కూడా ప్రకృతిని జయిస్తేనే కానీ మనకి ఈశ్వరానుభవం కలగదు. మన హృదయంలో చైతన్యం ఉన్నప్పటికీ, ఆ చైతన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ, రెడీగా ఉన్నప్పటికీ మన కనుక ఈ ప్రకృతి గుణాలలోంచి కనుక విడుదల పొందకపోతే, ప్రకృతిలోంచి కనుక విడుదల పొందకపోతే, మన మనస్సు కూడా ప్రకృతే, ఆ ప్రకృతిలోంచి కనుక మనం విడుదల పొందకపోతే మనకి బ్రహ్మానుభవం కలగదు అని చెప్పడం కోసం ఆ బొమ్మలు అలా నియమించారు. అంటే మనం అర్థం చేసుకోవడం సక్రమంగా శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి విషయాన్ని. ఈ వెంకటేశ్వర స్వామి మనం ఆ రూపాన్ని ధ్యానం చేసి చేయటం, నామాన్ని స్మరించుకోవటం వల్ల కూడా మనస్సు నియమింపబడుతుంది. ఓం నమో వెంకటేశాయ, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మంత్రం. ఆయన పాదాలను ధ్యానం చేసుకోవటం, పరమేశ్వరి యొక్క పాదాలను ధ్యానం చేసుకోవటం, ఆయన నామాన్ని స్మరించుకోవటం వల్ల కూడా మనస్సు చల్లబడుతుంది. మనం గవర్నర్ జనరల్ చేసినటువంటి రాజగోపాలాచారి గారు ఏమన్నారంటే, మనం మేనిఫెస్టెడ్ గాడ్ అవతరించినటువంటి దేవుణ్ణి ఆరాధించడం వల్ల మనకి తేలిక ప్రకృతిని జయించడం అని చెప్పారు ఆయన. అంటే ఇప్పుడు మనం నరసాపురం రేవు దాటి వచ్చాం మనం. ఆ నరసాపురం రేవు ఈత వస్తే ఈదుకుని కూడా మనం రావచ్చు, లేదా పడవ మీద కూడా రావచ్చు. దేవుడికి ఆకారం లేదు, కానీ ఆ నిరాకారాన్ని మనం పట్టుకుని ధ్యానం చేయటం అంటే, ఆ నిరాకారాన్ని పట్టుకుని ఆ వస్తువును పొందటం అంటే మనం నరసాపురం యొక్క నదిని ఈదుకు రావటం లాంటిది. ఏదో ఒక అవతార పురుషుని ధ్యానం చేస్తూ, అవతార పురుషుల యొక్క పాదాలను స్మరిస్తూ మనం ఈ ప్రకృతి జయించడం చేరిక, అంటే నామం మీద రావటం లాంటిది. అది నదిని రెండు రకాలుగా మనం దాటి రావచ్చు. ఒకటి ఈదుకుంటూ రావచ్చు, రెండు ఏదైనా పడవ మీద కూడా రావచ్చు. ఏదో ఒక సాకారాన్ని, ఏదో ఒక ఆకారాన్ని ఆశ్రయించి ధ్యానం చేసి తరించడం, అది ఒక పడవ మీద రావటం లాంటిది. ఒక ఆకారం లేకుండా సార్ డైరెక్ట్గా నువ్వు బ్రహ్మమని, నువ్వు ధ్యానం చేసి బ్రహ్మను చింతించి బ్రహ్మను పొందటం అనేది నువ్వు నదిని ఈదుకుని రావటం. ఎలాగైనా ఆ వైపు నుంచి ఈ వైపుకి రావటమే. అందుచేత ఇది ఏ నీకు ఏ పద్ధతి ఇష్టమైతే ఆ పద్ధతి చేయొచ్చు. నిరాకారం కంటే సాకారం చేరిక అనే భగవద్గీతలో భగవంతుడు కూడా 12 అధ్యాయంలో చెప్పాడు. కొంతమందికి ఈశ్వరుడి పట్ల సహజంగానే విశ్వాసం ఉంటుంది, వాళ్ళకి శరణాగతి మార్గం మంచిదే. కొంతమంది ఈశ్వరుడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడని సంశయం వస్తూ ఉంటుంది, వాళ్ళకి విచారణ మార్గం మంచిది. మొత్తం అంటే ఏ మార్గాన్ని విచారణ మార్గంలో ప్రయాణం చేసినా, లేకపోతే ధ్యాన మార్గంలో ప్రయాణం చేసినా, శరణాగతి మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ మొత్తం ప్రకృతిని దాటి వెళ్ళాలి మనిషి. అది ఇక్కడ మెయిన్. అంటే ప్రకృతి గుణాలను, ప్రకృతి స్వభావాన్ని మనం దాటి వెళ్ళాలి. ఈ భక్తుల్లో కూడా కొంతమందికి బాహ్యమైన జీవితం కానీ మానసికమైన జీవితం ఉండదు. అంటే కేవలము ఆ శరీరపరంగా జీవించడమే కానీ ఆ మానసికమైన జీవితం ఉండదు. అంటే ఒక మాటను కూడా ప్రాపర్గా అర్థం చేసుకునే శక్తి చాలామందికి తక్కువగా ఉంటుంది. ఒక శబ్దం మనం విన్నప్పుడు ఆ శబ్దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలంటే దానికి కొన్ని మానసిక జీవితం ఉండాలి. ఆ మెంటల్ లైఫ్ లేని వాడికి అది అర్థం చేసుకోవడం కష్టం. ఆ చైతన్య స్థాయి కొంచెం కూడా లేని వాళ్ళకి, మనస్సు వికసించిన వాళ్ళకి అసలు భౌతికమైన మాటలే అర్థం కావు. ఇంకా ఆధ్యాత్మిక మాటలు వాళ్ళకి ఏం అర్థమవుతాయి? అర్థం ఏం కాదు. అసలు వాళ్ళకి మరణానంతర జీవితం మీద కూడా విశ్వాసం లేని వాళ్ళు, అటువంటి వాళ్ళు తత్వం చెప్పడం కూడా కష్టం. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఇక్కడ మనం ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ మన స్వభావాన్ని మనం జయించాలి. అంటే మనలో ఉన్న ప్రకృతిని మనం జయించాలి. ప్రకృతి గుణాల యొక్క వేగం ఎక్కువ ఉన్నప్పుడు శాస్త్రం చదివినప్పటికీ ఆ శాస్త్రం యొక్క హృదయం మనకేదో అర్థం కాదు, అందులో ఒకటి ఉంటుంది కూడా అర్థం చేసుకుంటాం. విపరీత అర్థాలు వస్తాయి. ఆ విపరీత అర్థానికి రావటం కారణం ఏంటంటే మన మనసులో ఉన్న దోషమే. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత శ్మశానంలోకి వెళ్ళే వరకు మనం అహంకారం యొక్క పిడికిల్లో ఉన్నాం. దేవుని యొక్క పిడికిల్లో లేము. ఇది అర్థమవుతుంది. పెరుమాళ యొక్క పిడికిల్లో లేము. అంటే అహంభావం ఎటు తిప్పితే అటు తిరుగుతున్నాం, అది ఎటు డ్యాన్స్ చేయమంటే అటు డ్యాన్స్ చేస్తున్నాం. అంటే మనకి యజమాని లోపల ఉంటుంది, భగవంతుడు మనకి యజమానిగా లేడు, అహంభావనే మనకి యజమానిగా ఉన్నాడు. అంటే ఈ అహంభావం ఎటు గంతులు ఏమంటే అటు గంతేస్తున్నాం. ఇక భక్తుడు భగవాన్ అడుగుతున్నాడు, నేను అహంభావన యొక్క పిడికిల్లో ఉన్నాను, దాని చేతిలో ఉన్నాను, దేవుని యొక్క చేతిలో లేను. అహంభావన యొక్క చేతిలో ఉండి నేను దేవుని చేతిలో ఉన్నాను అనుకుంటే నన్ను నేనే వంచన చేసుకున్నట్టు. అంటే నేను అహంభావన యొక్క పిడికిల్లో, అహంభావన యొక్క చేతిలో ఉన్నట్టు నాకు మటుకు నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఇందులోంచి ఏ విధంగా వేరుపడాలి, ఇందులోంచి బయటికి ఏ విధంగా రావాలి, ఇందులోంచి ఏ విధంగా సెపరేట్ అవ్వాలని ఇక్కడ ప్రశ్న. యామ భావనకు సంబంధించినటువంటి తెర తెలియతేనే కానీ దేవుడు మనకు దర్శనం కాడు. దేవుడు ఎంత దగ్గరలో ఉన్నప్పటికీ మధ్యన ఈ తెర అడ్డు ఉంది, యహం భావననే తెర అడ్డు ఉంది. అంటే ఆ తెర చేయబడితేనే కానీ, ఆ తెర తొరిగితేనే కానీ మనకి వస్తువు వ్యక్తం కాదు. దానికి భగవాన్ ఏం చెబుతున్నారంటే, మన కొత్తగా వాసనలు కల్పించకపోతే సరిపోతుంది అన్నారు. దానికి ఏం చేయాలంటే, కొత్తగా నేత పెట్టకు దానికి. అంటే నీ అహంభావన పెరిగే పని చేయకు, అహంభావన పెరిగే మాట మాట్లాడకు, దానికి కొత్తగా నేత పెట్టకు. దేనికి? దేనికి? అహంభావనకి కొత్తగా నేత పెట్టకు, దానికి కొత్త వాసనలు చేర్చకు. నీకు ఏదో పుట్టుకుచోటు కొన్ని వాసనలతో జన్మించావు. అంటే ఏదో వాసన మనకు ఉంది కాబట్టి జన్మ వచ్చింది. వాసన లేని వాడికి జన్మ లేదు, వాసనాక్షరమైన వాడికి జన్మ లేదు. అంటే ఏ మంచో చెడ్డ ఏదో కొన్ని వాసనలతో నువ్వు ఎర్త మీదకి వచ్చావు, ఈ భూమి మీదకి వచ్చావు. కొత్త వాసనలు అహంభావనకి చేరకుండా పాత వాసనను తొలగించుకుంటూ నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు ఒడ్డుకు వస్తావు. ఆ రకంగా నీకు అహంభావం నశిస్తుంది. సాధన చేసి నువ్వు దేవుని తెలుసుకోక్కర్లేదు, దేవుడు ఎప్పుడు ఉన్నవాడే. నువ్వు దేవుని తెలుసుకోవడానికి ఏ అహంభావం అయితే అడ్డొస్తుందో దాన్ని తొలగిస్తే నువ్వు సరిపోతుంది. అక్కడ నీ దేవుడు రెడీగానే ఉన్నాడు. దేహం ప్రారంభం అయినంతడానికి ఈ ప్లానెట్ మీదకి వస్తుంది. అంటే దేహం దాని ప్రారంభాన్ని బట్టి అనుసరించి ఆ దేహం పడిపోతుంది. ఈ లోపల నువ్వు ఏం చేయాలంటే, దేహంతో తాదాప్యం పొందకుండా నీ లోపల ఉంటే చైతన్యంతో తాదాప్యం పొందడం నువ్వు ప్రయత్నం చేస్తూ, అప్పుడు నీ దేహ యాత్ర సుఖంగా విడిపోతుంది, నీ లోపల ఉంటే సద్వస్తు వ్యక్తం అవుతుందని. అంచేత అహంభావం యొక్క పిలికల్లోంచి నువ్వు బయటకు రావడానికి నువ్వు చేయవలసిన ప్రయత్నం ఏంటంటే, నువ్వు కొత్త వాసన దాన్ని చేర్చకు. నీకు గత జన్మల నుంచినటువంటి నీకు వస్తున్నటువంటి అలవాట్లలోంచి, సంస్కారాల్లోంచి, టెండెన్సీ వాసనలోంచి, బలహీనతల్లోంచి నువ్వు విడుదల పొందడానికి ప్రయత్నం చెయ్యి. నీ దేహ ప్రారంభం ఎదుగుంటే వస్తుంది, కానీ వాటిని చూసి ఎర్రవేయకూడదు. అవి తాత్కాలికం, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. వాటితో మా తాదాత్మ్యం చెందకు. ఇంచేదాన్ని తాదాత్మ్యం చెందడానికి పెర్మనెంట్గా ఉండే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అందుచేత నువ్వు నీ హృదయంలో ఉంటుంది పరమేశ్వరుని అనుభవంలోకి తెచ్చుకోవడానికే నువ్వు జీవిత ధ్యేయంగా పెట్టుకోవాలి. అహంభావన యొక్క పిడికిల్లోంచి ఏ విధంగా బయటపడాలని ప్రశ్న. ఇది ఎవరైనా మిమ్మల్ని పొగుడుతారనుకోండి, అనుకోండి మాట వచ్చి పొగిడితే నీకు సంతోషం వస్తుంది అనుకోండి, నీకు అహంభావం యొక్క పిడికిలు పెరిగిపోతుంది. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తారనుకోండి, అవి మీరు దుఃఖపడతారనుకోండి, అప్పుడు కూడా అహంభావం యొక్క పిడికిలు పెరిగిపోతుంది. అంటే సంతోషం మిమ్మల్ని ఎవరైనా పొగిడినప్పుడు మీరు పొంగిపోకుండా ఈ మైండ్ని ఏ విధంగా మీరు బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు అహంభావం యొక్క పిడికిల్లోంచి మీరు బయటికి రావచ్చు. అవి భౌతికమైన స్నేహాలు కూడా మొత్తాన్ని తీసుకొస్తాయి. అంటే సారా తాగితే ఏ విధంగా అయితే మొత్తం వస్తుందో, ఈ భౌతికమైన ఈ సహవాసాలు కూడా మొత్తాన్ని తీసుకొస్తాయి. అంటే దాంట్లో కూడా మీరు తగుమాత్రంగానే ఉండాలి. మీకు ఇంతకీ భగవాన్ చెప్పే సమాధానం ఏంటంటే, తవాసాన్ని తగిలించుకోకు, పాత వాసనలోంచి నువ్వు బయటికి రావడానికి ప్రయత్నం చేయి. ఈ దేహ ప్రారంభంలో నీకు ధనం ఉండొచ్చు, ధనం చెడ్డదని కాదు, విద్య చెడ్డదని కాదు, అధికారం చెడ్డదని కాదు. వాటిని స్వప్రయోజనం కోసం కాకుండా, అంటే ప్రజల క్షేమం కోసం నువ్వు దాని సద్వినియోగం చేస్తే అది కూడా నీకు దైవం యొక్క సహాయం వల్ల నీకు ఆత్మానందం కలుగుతుంది. ఇది మీరు భగవంతుడు నీకు పలుకుబడివచ్చు, ధనం ఇవ్వచ్చు, చదువు ఇవ్వచ్చు, లేకపోతే కూడా అనేక రకాలుగా మిమ్మల్ని అలంకరింపజేయచ్చు. నీ పూర్వజన్మలను బట్టి మనకి ఈ జన్మ ఎలా ఉందో పూర్వజన్మలు అలాగే ఉన్నాయి, రాబోయే జన్మలు కూడా అలాగే ఉంటాయి. అంటే మీరు చేసిన మంచి మీకు ఇస్తాడు పరమేశ్వరుడు. మీరు ఇచ్చే ఆయనకేం అక్కర్లు, మీరు చేసిన మంచి ఆయనకేం అక్కర్లేదు, మరి మీకే తిరిగి ఇచ్చేస్తూ ఉంటాడు. అయితే మీకు ఏదైనా పరమేశ్వరుడు శక్తులు ఉంటే, ఆ శక్తిని మీరు సమాజం కోసం కనుక సద్వినియోగం కనుక చేస్తే దానివల్ల కూడా మీకు వాసనాక్షయం అవుతుంది, భగవాన్ అనుభవం కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే రెండు లాభాలు మీకు. జీవకోటికి సహాయం చేసినట్టు ఉంటుంది, మీ చైతన్య స్థాయి పెరుగుతూ ఉంటుంది. అంటే భౌతికంగానే మీరు మంచి మంచిది, ఆధ్యాత్మికం కూడా మంచే. అంటే మీకు పరమేశ్వరుడు ఏదైనా శక్తిని ఇస్తే అది సమాజ శ్రేయస్సు కూడా, సమాజ కళ్యాణం కోసం ఉపయోగించాలి. కానీ కేవలం ఆ శక్తిని మీ స్వప్రయోజనం కోసమే, కేవలం మీ స్వార్థం కోసం ఉపయోగిస్తే దానివల్ల మీకు చైతన్యం యొక్క స్థాయి పెరగదు, భగవదనుభవం కూడా మీకు కలగదు. అహంభావన నాకు ఉన్నట్టు నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ అహంభావన పోగొట్టుకోవడానికి నేను జపం చేశాను, జపం చేశాను కానీ నాకు ఏం తగ్గటం లేదు అన్నారు. ఇంచదంటే అహంభావన కదా మాయ, మాయ. ఇప్పుడు జపం చేసేవాళ్ళు కూడా మీ ఎన్ని గంటలు జపం చేసాం, అన్ని గంటలు చేసాం, ఎంత జపం చేసాం, అంత జపం చేసాం, జపం పేరు మీద అహంభావన పెంచుకుంటారు కొంతమంది. అంటే జపం పేరు మీద, ధ్యానం పేరు మీద, విచారణ పేరు మీద దేవుడికి తగ్గించుకోవాలి, దాన్ని మళ్ళీ వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. కత్తి అంచు మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా నడవాలో అదే విధంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో అంత జాగ్రత్తగా అడిగేసేవాడు ఎదరికి వెళ్ళగలడని మీరు బాగా అర్థం చేసుకోండి. అహంభావన అంటే కామం కాదు, అహంభావన అంటే కోపం కాదు. మనకి మనస్సు ఉంది, మనస్సులో అనేక తలంపులు ఉంటాయి, అనేక కోరికలు ఉంటాయి. ఇది మీరు బాగా జ్ఞాపకం ఉండేది. ఇప్పుడు కోపం వచ్చింది మనకి, ఈవేళ ఉన్న కోపం రేపు ఉండదు. ఏం వీటి రియాక్షన్, ఏదో సంఘటన జరుగుతూ ఉంటుంది, దానికి రియాక్షన్ వస్తూ ఉంటుంది. ఆ రియాక్షన్ మనకు కోపంగా వస్తూ ఉంటుంది. కోపమే కనుక నిజమైతే పర్మనెంట్గా ఉండాలి, ద్వేషమే కనుక నిజమైతే పర్మనెంట్గా ఉండాలి. అంటే ఇవన్నీ ఏదైతే పర్మనెంట్ కాదు అది నిజం కాదు, ఇవన్నీ వికారాలు, ఇవన్నీ కూడా ఆ వికారాలు. జపం చేశాను కానీ అనుభవం నుంచి నేను విడుదల పొందలేదు. అంటే కాదు, సర్వసాధారణంగా ఈ జపాలు చేసేవాళ్ళు, ఈ పూజలు చేసేవాళ్ళు, ఈ పుణ్యాలు చేసేవాళ్ళు భౌతిక దృష్టి చేస్తారు. అంటే ఇంకా మంచి జన్మ రావాలను, మరణానంతర జీవితంలో గొప్ప లోకాలకు వెళ్ళాలని చేస్తారు. కానీ అహంభావంలోంచి విడుదల పొందటానికి వాళ్ళు సాధన గురి పెట్టరు. ఇది వాళ్ళు అర్థం చేసుకోండి. కొంతమంది పూజ చేస్తారు, జపం చేస్తారు, ధ్యానం చేస్తారు, సక్రమంలో తెల్లవారుజాము 4 గంటలు లెగిస్తారు, బొట్లు పెట్టుకుంటారు, స్నానాలు చేస్తారు, ఇవన్నీ బాగానే చేస్తారు. ఏదో మరణానంతర జీవితంలో ఏదో గొప్ప లోకాలకు వెళ్ళాలను, ఏమండి తర్వాత ఏదో వైకుంఠానికి వెళ్ళాలను, స్వర్గానికి వెళ్ళాలను, మరి గొప్ప హయ్యర్ బర్త్ అంటే మంచి మంచి జన్మలు సంపాదించాలను, లేకపోతే గొప్ప గొప్ప అధికారాలు సంపాదించాలను, ఇటువంటి వాటిలో మీరు చేస్తారు. కానీ ఆ జపం ఆ వ్రతం అందుకే చేస్తారు. కానీ ఆ జపం చేసేవాడు ఎవడు, వ్రతం చేసేవాడు ఎవడు, లోపలటువంటి అజ్ఞానం ఏమిటి, మనం ఆ అజ్ఞానాన్ని వాడు చేసే, వాడు మాట్లాడే మాట, వాడు చేసే జపము, వాడు మనసుతో చేసే ధ్యానము, లోపలటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి మటుకు ఆ సాధకుడు గురి పెట్టడు. అది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది, ఇతరులు చెప్పక్కర్లేదు. ఇప్పుడు చాలామంది భక్తులు ఉన్నారు. ఆ భక్తి యొక్క ప్రయోజనం ఏంటంటే ఉత్తమ లోకాలు సంపాదించాలని, ఉత్తమ జన్మలు సంపాదించాలని, ఏదో మరణానంతర జీవితంలో భోగం అనుభవించాలని వాళ్ళు చేస్తారు. కానీ అజ్ఞానంలోంచి బయటపడాలని విషయంలో వాళ్ళు సాధన గురి పెట్టరు. అంటే వాళ్ళు అజ్ఞానంలోంచి బయట కూడా పడరు. అంటే ఇందులో భగవంతుడు మంచివాడు కాదు, చెడ్డవాడు కాదు. మీరు ఏది కోరితే ఇస్తాడు. ఇందులో భగవంతుడు పొరపాటు ఏం లేదు. మీరు అజ్ఞానాన్ని తొలగించమని మీరు ప్రార్థిస్తే మీ అజ్ఞానాన్ని తొలగిస్తాడు. కానీ ఎవడు కూడా అజ్ఞానాన్ని తొలగించమని భగవంతుని ప్రార్థించరు. అజ్ఞానంలోంచి, అజ్ఞానంలోంచి వచ్చే కోరికలు, అజ్ఞానంలోంచి వచ్చే వాంఛలు, ఆ దేహబుద్ధిలోంచి వచ్చే వాంఛని నెరవేర్చుకోవడం కోసమే భగవంతుని ప్రార్థిస్తాడు. ఆయన ఆ కోరికలు నెరవేరుస్తాడు. కొంతమంది కదా ఏ భగవంతుని ఏది అడగాలో కూడా తెలియదు. అసలు రమణ మహర్షి గారు చెప్తూ ఉంటారు, భగవంతుడు అడిగిన వాళ్ళకి అడిగింది ఇస్తాడు, అడగిన వాళ్ళకి అన్ని ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడని. ఆయన అలా ఎందుకు చెప్పాడు ఏంటండి, మీ కోరికతో సంబంధం లేకుండా, మీ సంకల్పంతో సంబంధం లేకుండా మీకేమైనా ఒక కోరిక నెరవేరింది అనుకోండి, ఏదైనా నెరవేరింది అనుకోండి, అది మిమ్మల్ని బంధించదు. మనం కోరిక తెచ్చుకున్నదే మనల్ని బంధిస్తుంది, కానీ మనకు కోరిక లేకుండా తెచ్చుకున్నది మనల్ని బంధించదు. మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే మనం అనుకునే కోరికతో తెచ్చుకున్నది బంధిస్తుంది, కానీ మనకు కోరిక లేకుండా మనకు వచ్చిన మటుకి బంధించదు. బాహ్యమైన వస్తువు మనల్ని బంధించదు. ఏం బంధిస్తుంది, మన తలంపు వల్ల మనం బంధింపబడతాం. ఏంటంటే ఈ తలంపు విషయంలో కూడా మనం బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే తలంపు వచ్చాక మాట వస్తుంది, తలంపు వచ్చాక పని చేస్తాం. అంటే తలంపు విషయంలో తలంపుని జాగ్రత్తగా మనం నియమించుకోవాలి. తలంపు లేకపోతే మాట రాదు, తలంపు లేకపోతే పని లేదు. ఆ తలంపుల విషయంలో మనం అజాగ్రత్తగా ఉంటాం. అంటే తలంపుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎటువంటి తలంపులు వస్తున్నాయి, మనకు వాచింగ్ అవసరం. వీడికేమో అహంభావన పోవాలంటున్నాడు. అయితే వీడు చేసి జపం, వీడు చేసి జ్ఞానం అహంభావన తొలగించుకోవడానికి గురి పెట్టడం లేదు వాడు. కానీ ఏదో దాని ద్వారా ఏదో పొందాలని చూస్తున్నాడు. మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ సబ్జెక్ట్ బాగా ప్రాపర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు లోపల జీవుడు ఉన్నాడు, లోపల జీవుడు ఉన్నాడు. మనం చేసేదంటే ఆ జీవుడికి బోధానుభవం కలగడం కోసమే మనం పూజలు చేస్తున్నాం. కానీ ఆ జీవలక్షణాలని, ఆ జీవుని తొలగించుకోవడానికి, ఆ జీవలక్షణాలు తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాడు. గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే, మరణానంతరం ఎవడైతే ప్రయాణం, మరణానంతర జీవితంలో ఎవడైతే ప్రయాణం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావో, విచారణ చేస్తే వాడు ఇప్పుడు కూడా లేడని సంగతి తెలుస్తుంది. ఇప్పుడు కూడా లేని వాడు ఇంకా మరణానంతరం ఏమంటాడు, వాడు చూడలేనివాడు మరణానంతరం ఏమంటాడు, ఉండడు. దీన్ని భగవాన్ అన్నారు, రవ్వంతా ముళ్ళంతా చింతాకంతా ఎక్కువ కష్టపడిపోక్కర్లేదు నువ్వు. అసలు నువ్వు సాధన యొక్క గురి కొంచెమైనా ఆ జీవుడి మీద విచారణ ప్రారంభిస్తే, అంటే జీవుడే మనకు నేనుగా వ్యక్తమవుతున్నాడు, మన శరీరం మనకు నేనుగా వ్యక్తమవటం లేదు, లోపలటువంటి జీవుడే అంటే మనస్సే మనకు నేనుగా వ్యక్తమవుతున్నాడు. ఏ విధంగా మనస్సే మనకు నేనుగా వ్యక్తమవుతున్నాడు కాబట్టి, ఈ నేనుగా వ్యక్తమవుతున్నటువంటి ఈ మనస్సు ఎవరైనా విచారణ చేస్తే లేదని సంగతి నీకు తెలుస్తుంది. అది అయితే నీ సాధనకి దాని మీద గురి పెట్టాలి. అయితే నువ్వు ఏమనుకుంటున్నావు, ఈ జీవుడు నిజమనుకుంటున్నావు, నిజమని వాడికి భోగం కల్పించడం కోసం నీ సాధన చేస్తున్నావు. జపం చేసినా, ధ్యానం చేసినా, విచారణ చేసినా, అంటే మానవుడు తన అజ్ఞానం నుంచి విడుదల పొందడానికి అసలు ప్రయత్నమే చేయటం లేదు. ఇది మీరు గ్రహించుకోవాల్సింది. అంటే నువ్వు జపం చేస్తున్నావు, నీ అజ్ఞానం నుంచి విడుదల పొందడానికి నీ జపం ఏమైనా ఉపయోగపడుతుందా? అలాగే ధ్యానం చేస్తున్నావు, నీ అజ్ఞానంలోంచి విడుదల పొందడానికి, అంటే నీ అహంభావంలోంచి విడుదల పొందడానికి నీ యొక్క సాధన ఏమైనా ఉపయోగపడుతుందే? అని పని చేయకుండా మనం ఉండలేము, మాట్లాడకుండా ఉండలేము, పని చేయకుండా ఉండలేము. అంటే మనం చనిపోయేట స్తంభంలాగా ఉండమంటే మనం ఉండలేము. ఏ ఎవరో పనిచేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, సమాజానికి దూరంగా ఉండలేము. సమాజంలో ఎంతమంది మన బాధ్యత లేదో మనం నిర్వర్తిస్తూ ఉంటాం. ఈ సమాజం అంచేది ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, భగవాన్ నువ్వు నీ అహంభావాన్ని కేంద్రంగా పెట్టుకోకుండా భగవంతుని కేంద్రంగా పెట్టుకుని నువ్వు పనిచేస్తుంటే మాట్లాడుతుంటే నీకు తెలియకుండా నీ అహంభావం దానంతరం అదే నశిస్తున్నాను. మనం ఏం చేస్తున్నాం, దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని మాట్లాడుతాం, దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని పనిచేస్తాం, దానివల్ల అహంభావం పెరుగుతూ ఉంటుంది. అలా కాదు, పరమేశ్వరుని కనుక నువ్వు కేంద్రంగా పెట్టుకుని నువ్వు పనిచేస్తే మాట్లాడుతుంటే నీ అహంభావం దానంతరం నీకు తెలియకుండా అదే నశిస్తుంది. అదే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, దేని కేంద్రంగా పెట్టుకుని మాట్లాడుతున్నాను, లేకపోతే పని చేస్తున్నాను దేని కేంద్రంగా పెట్టుకుని పని చేస్తున్నాను, అది చూసుకోవాలి. నువ్వు ఈశ్వరుని కనుక, పరమేశ్వరుడు సర్వేశ్వరుని కనుక నువ్వు కేంద్రంగా పెట్టుకుని కనుక పనిచేస్తే దానంతరం అజ్ఞానం తొలగిపోతుంది. కానీ దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని కనుక పనిచేస్తే అజ్ఞానం తొలగదు కదా, అది అభివృద్ధి అవుతూ ఉంటుంది. ఆ పని చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావని పరమేశ్వరుడు చూస్తాడు, కానీ బాహ్యంగా నువ్వు చేసేది చిన్న పనే పని పెద్ద పని వాడికి అక్కర్లేదు. క్వాంటిటీ కాదు క్వాలిటీ చూస్తాడు దేవుడు. నువ్వు చేసి క్వాంటిటీ కాదు క్వాలిటీ చేస్తాడు. ఇప్పుడు నేను ఏదో ఒక మాట మాట్లాడుతున్నాను, ఈ మాట ఏ ఉద్దేశం, నేను ఎన్ని గంటలు మాట్లాడానో దేవుడికి అక్కర్లేదు. నేను మాట్లాడే మాట ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాను, ఏ సంకల్పంతో మాట్లాడుతున్నాను, లేదా ఏదైనా ప్రయోజనం ఆశించి మాట్లాడుతున్నానా, లేకపోతే కేవలం మిమ్మల్ని అనుగ్రహించడం కోసం, మీకు శాంతి కలగజేయడం కోసం, మీరు జ్ఞానోదయం కలగజేయడం కోసం, మీ చైతన్య స్థాయి పెంచడం కోసం మాట్లాడుతున్నాను. లోపల నుండి పరమేశ్వరుడు నేను చూస్తూనే ఉంటాడు. ఇంకేదంటే మనం ప్రకృతిని మోసం చేయగలం, ప్రపంచాన్ని మోసం చేయగలం, కానీ దేవుని మోసం చేయడం అంటే మనకంటే తెలియగలవాడు దేవుడు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనకంటే తెలియగలవాడే. అంటే భగవంతుని మనం ఇక కేవలం ఈ జపాల వల్ల ధ్యానాల వల్ల మోసం చేయలేము. అంటే భగవంతుని ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల, మెంటల్ ఎక్సర్సైజ్ వల్ల దేవుని మోసం చేయలేము. మనం అనుకున్నంత అమాయకులేం కాదు దేవుడు. అంటే నువ్వు పూజ చేసినా జపం చేసినా ధ్యానం చేసినా నువ్వు ఉద్దేశం ఏమిటి, దాని వెనకాలన్న పర్పస్ ఏమిటి, అది చూస్తూ ఉంటాడు. కానీ నువ్వు జపాలు నువ్వు తెల్లాలుగానే మూడింటికి లేచి ఏదో నామ జపం చేస్తా ఉంటే నువ్వు చెయ్యి, కానీ ఆ జపం ఎందుకు చేస్తున్నావు నువ్వు, అది చూస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. దాన్ని బట్టి నీకు ఆధ్యాత్మిక మార్పులు వేస్తాడని చెబుతున్నాడు ఇక్కడికి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నాకు అహంభావన పోవటం లేదు పోవటం లేదు అంటున్నాడు. అస్తమానం దాన్ని తలపెట్టుకోవడానికి దాని గొడవ ఇవ్వలేరా, దాని అస్తమానం తలపెట్టుకోకు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, దేన్నైతే విడిచిపెట్టాలనుకుంటున్నాం దాన్ని మర్చిపోవడం ప్రయత్నం చేయాలి. రోజు ఈ మొక్క ఉందనుకోండి, ఈ మొక్క చచ్చిపోవాలని మనసులో అనుకుంటాం, కానీ రోజు దానికి ఏమో నీళ్ళు వస్తా అనుకున్నది ఏమి చచ్చిపోతుందో పెరుగుతూ ఉంటుంది. అదే నరకంగా చేస్తున్నాం. అంటే అహంభావాన్ని ఫీడ్ చేస్తున్నాం, అహంభావాన్ని తొలగించుకోవడం ఉడికి మనసులో అనుకోవటం, దానికి నీళ్ళు వేసి దాన్ని పెంచటం. ఇది ఇక్కడ భగవాన్ చెప్పేది, ఇది నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. అంచేత నువ్వు దేన్నైతే తొలగించుకోవాలనుకుంటున్నావు ముందు దాన్ని మర్చిపోవు. నువ్వు ప్రతిదానికి నీ అహంభావనే జ్ఞాపకం తెచ్చుకుంటానంటే అది పెరుగుతూ ఉంటుంది. అంటే దాన్ని మర్చిపోవు, దాన్ని మర్చిపోతే అది నెమ్మదిగా పోతుంది. అంటే ఏదైతే మనం తొలగించుకోవాలనుకుంటున్నామో దాన్ని మర్చిపోవాలి. కొన్ని కొన్ని గొడవలు మర్చిపోవటమే పోతాయి. అంటే నువ్వు మర్చిపోవటం వల్ల చాలా గొడవలు వదిలిపోతాయి నీకు. ఈ పిచ్చ గొడవలన్నీ మర్చిపోవడం నీకు చాలా గొడవలు వదిలిపోతాయి. నీకు మానసికమైన శాంతి, మానసికమైన ఆరోగ్యం కూడా, మెంటల్ హెల్త్, మెంటల్ పీస్, మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ గ్రోత్ అన్నీ వస్తాయి కొన్ని గొడవలు మర్చిపోవటం వల్ల. మర్చిపోవడం అంటే ఎలా మర్చిపోవాలంటే, ఇప్పుడు ఈ గొడవతో ఉన్న వస్తువు ఏ విధంగా అయితే నాకు కనపడదు అది కంప్లీట్గా మర్చిపోవడానికి ప్రయత్నం. ఈ గొడవతో వస్తువు మనకు కనపడుతుంది కనపడదు. అదేవిధంగా మీరు మర్చిపోవడంలో గోడ కట్టినట్టే కొన్ని విషయాలు మీరు మర్చిపోవాలి. మర్చిపోవడంలో ఏంటంటే అవి ఎండిపోతాయి, అవి ఎండిపోయి రాలిపోతాయి. అంటే మీరు అంచేత ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావో అదే అష్టమైన జ్ఞాపకం పెట్టుకోకు. దానివల్ల నీకు రోజు నీళ్ళు పోసినట్టు అవుతున్నాయా, అహంభావాన్ని మర్చిపోముందు. మర్చిపోతే ఏమవుతుంది, కొంతకాలానికి అది ఎండిపోతుంది, క్రమంగా అది ఏమవుతుందంటే సమగిలిపోతుంది, క్రమంగా బూడిదైపోతుంది. అంచేత నువ్వు దేంట్లో నుంచి అయితే బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్నావో దాన్ని మర్చిపోతాను, దాన్ని మర్చిపో, దాన్ని మర్చిపోతే దాని అంతా అదే రాలిపోతుంది. మొదట తరంపుని అహంభావన అంటారు. అన్ని తలంపులే కదా, చావు ఒక తలంపు, పుట్టుక ఒక తలంపు, దేహం ఒక తలంపు, నాకు దేహం ఉందనుకోవటం కూడా ఒక తలంపు. ఏం చేసి గాఢ నిద్రలో దేహం కూడా ఉండదు, నాకు దేహం ఉందనుకోవటం కూడా అన్ని తలంపులే. కానీ ఇది మొదటి తలంపు. అహంభావన ఏంటి, మొదటి తలంపు. అంటే దేహము నేను అనేది అంటే దేహము నేననేది ఆ మొదటి తలంపు. ఆ మొదటి తలంపే అన్ని తలంపులకి కారణం. మీకు ఏ తలంపు వచ్చినప్పటికీ లోపల మొదటి తలంపు ఉన్నట్టే గుర్తు. ఆ మొదటి తలంపు లేకపోతే ఇతర తలంపులు రావు. ఆ మొదటి తలంపు ఉన్నప్పుడు దేహము నేను అనే మొదటి తలంపు ఉన్నప్పుడు ఇతర తలంపులు వస్తాయి. ఆ దేహము నేను అనేది మొదటి తలంపునే అహంభావన. మనకి నీరసం తెచ్చేది, గొడవ తెచ్చేది, ఈ రక్తపోటు తెచ్చేది, అశాంతి తెచ్చేది, మన పిచ్చాసుపత్రికి పంపించేది, ఇవన్నీ కూడా అహంభావనే, ఇవన్నీ కూడా అహంభావనే. ఇప్పుడు మీరు ఏమక్కడ రాత్రి 4-3 గంటలు మీరు శుభ్రంగా రాత్రులు 3 గంటలు పడుకున్నాం అనుకోండి, మనకి బాగా నిద్ర పట్టింది అనుకోండి, ఉదయం వచ్చేటప్పుడు మానసికంగా శారీరకంగా మనకి పెద్ద బలం వచ్చేసినట్టు అనిపిస్తుంది. మీకు రాత్రి బాగా నిద్ర పట్టింది అనుకోండి, మాట రోజు కనుకోండి, శారీరకంగా మానసికంగా మంచి బలం వచ్చేసినట్టు అనిపిస్తుంది. నిద్ర పట్టలేదు అనుకోండి, ఎడిపించేవి దెయ్యాలా తయారవుతారు. రాత్రి నిద్ర పట్టలేదు అనుకోండి, ఎరుగొచ్చేవాడికి దెయ్యాలా ఉంటారు. ఎవరి ముఖం చూసి నిద్ర పట్టిన ముఖాలు దెయ్యం ముఖాలుగా ఉంటాయి. అంటే బాగా నిద్ర పట్టింది అనుకోండి, ఆ ముఖం ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, శారీరకంగా మానసికంగా మీకు బాగా శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. కారణం ఏంటి చెప్పండి? ఇది నిద్రలో అహంభావం అణిగిపోయి ఉంటుంది. నిద్రలో ఈ దేహగతమైన నేను అణిగిపోయి ఉంటుంది. దాని మూలంలోకి వెళ్ళిపోయి అది పడిపోయి ఉంటుంది. దాని గొడవ ఉండదు. దాని గొడవ ఎప్పుడైతే లేనప్పుడు ఎనర్జీ వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఉన్నాడు అనుకోండి, వీరికి మాట మాట్లాడకుండా ఆయన చూడటం అనేక మందికి జ్ఞానం కలిగింది. రమణ మహర్షి గారు ఉన్నానికి ఆయన సమక్షంలో కూర్చుంటే మనసు పడిపోయింది. ఆ కారణం ఏం చెప్పమంటారు మీకు అర్థమవుతుంది? ఆ గాఢ నిద్రలో అహంభావన లేకుండా నిద్రలో ఉన్నవాడు ఎలా ఉంటాడు, నిరుకులు కూడా ఎలా ఉంటారు వాడు, ఈ జాగ్రత్త అవస్థలు. అంటే వాడు చూసేటప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ శక్తి కలుగుతూ ఉంటుంది. వాడు దగ్గర కూర్చున్నాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనకి శక్తి తరంగా ఆపు చేసుకోకుండా మనం ఆపుకుందామని చెయ్యి అడ్డు పెట్టినా కర్ర అడ్డు పెట్టినా వచ్చి మనమే పడిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైనా మలిపువులు ఉన్నాయనుకోండి, ఆ మలిపువులు వాసన మనం రాకుండా ఆపు చేసుకోగలం. అలాగే ఒక జ్ఞాని సమక్షంలో వాడి జాగ్రత్త అవస్థలు కూడా అహంభావం నశి అహంభావం వాళ్ళు నశించుంటుంది కాబట్టి, దేహబుద్ధి నశించుంటుంది కాబట్టి ఆ శాంతి తరంగాలు, ఆ శక్తి తరంగాలు, ఆ కాంతి తరంగాలు, ఆ చైతన్యంలోంచి పుట్టినటువంటి ఆ శాంతి వచ్చి మన శిరస్సును ముంచేస్తూ ఉంటాయి. అంటే రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, మీరు పెద్ద పెద్ద సాధనలు చేయలేకపోయినా, ఈ పుస్తకాలు అధ్యయనాలు చేయలేకపోయినా, హోలీ కంపెనీ ఒకటి మీరు అలవాటు చేసుకోండి, మీ అహంభావం దానంతా అది ఎండిపోతుంది అని చెప్పారు. అహంభావం మూలం చూస్తేనే కానీ నిరసించదు. అంటే దాని మూలాన్ని కనుగొనేందుకు ఎన్ని ఉపాయాలు ఉన్నాయి అని భగవాన్ని అడుగుతున్నారు. అంటే మూలములు రెండు లేవయ్యా, ఉపాయాలు రెండు కావు, ఒకే మూలము ఒకే విధానము. భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఒకటే మూలము అన్నది, ఒకటే అహంభావన యొక్క మూలము ఆ ఒకటే. అప్పుడు మన హృదయంలో అందరం సమానంగానే ఉన్నాం, మనము హృదయంలో అందరూ సమానంగా ఉన్నాం. ఆచార్య వారు అన్నారు, అంతా నీవేనవే, ఎవరిని చూసి అసహనం పెట్టుకుంటావు, ఎవరిని ద్వేషిస్తావు, ఎవరిని చూసి అసహించుకుంటావు, ఎవరిని చూసి అసహనం పడతావు, ఎవరిని చూసి ఉద్వేగపడతావు, అంతా నీవే, అంతా విష్ణు స్వరూపమే. ఇప్పుడు మన హృదయంలో మటుకు అందరం సమానంగా ఉన్నాం, హృదయంలో ఏం తేడా లేదు. కానీ తేడాలన్నీ ఎక్కడ వస్తున్నాయి? ఈ అహంభావం విజృంభించాక వస్తాం, ఈ దేహభావం విజృంభించాకే ఈ భేదభావన. దేహభావన వచ్చాక భేదభావన వస్తుంది. కానీ దేహభావన లేనిప్పుడు నీకు అంటే భేదభావన లేదు. అలా మొట్టమొదటిలో ఏది ఆలోచించినా దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని ఆలోచిస్తుంటావు. నేను నీ భ్రాంతి నీకు కలిగిందంటే అక్కడ దేహమే ప్రధానం, నీకు మోహం కలిగిందంటే దేహమే ప్రధానం. అంటే నిన్ను భ్రాంతి చేసేది, నిన్ను మాయలో పెట్టేది, నిన్ను మోహ పెట్టేది నీ దేహమే. నేను దేహమే నిన్ను మాయలో పెడతాను. ఏం చేయాలి? ఒకటి మాత్రమే నిజం అనుకుంటున్నాను. ఏ ఆలోచన వచ్చినా, ఏ తలంపు వచ్చినా, ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఆలోచిస్తే, ఈ తలంపు నువ్వు కనుక విచ్చిడ్డా చేస్తే, ఆ దేహము నేనే మొదటి తలంపు కారణమవుతుంది. అక్కడ దేహమే అనేది మొదటి తలంపు. నీకెన్ని ఆలోచనలు వచ్చినప్పటికీ ఆ మొదటి తలంపులోంచే ఇవన్నీ వస్తాయి. ఆ మొదటి తలంపు లేకపోతే నీకు ఇతర తలంపులు రాని రావు. ఈ దేహమే నేను మాయపరుస్తాను, నేను భ్రాంతి చేసేది కూడా నీ దేహమే మాయ చేస్తుంది. ఆచార్య స్వామి గారు వివేక చూడమండలు చెప్పారు, మనోమూలం అంటే హృదయమే, మనోమూలం అంటే ఆత్మే, మనోమూలం అంటే దేవుడే. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, నీ మనస్సు యొక్క మూలాన్ని తెలుసుకో. అంటే మనస్సు యొక్క మూలంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడు ఎక్కడో లేడు, నీ మనస్సు యొక్క మూలంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు. మనోమూలం తెలిసిన వాడికి ఏం తెలుస్తుంది? పరమేశ్వరుడు ఎవడో తెలుస్తుంది, ఈశ్వరుడు ఎవడో వాడికి తెలుస్తుంది. అంటే ఏమిటి, ఇప్పుడు నీకు ఏ విధంగా అయితే నీ మనస్సు నీకు స్వరూపంలో వ్యక్తమవుతుందో, నీ అహంభావం నీకు ఏ విధంగా ఇప్పుడు నీకు స్వరూపంలో వ్యక్తమవుతుందో, నీ మనోమూలం కనుక తెలిస్తే, నీ అహంభావం యొక్క మూలం కనుక తెలిస్తే, సర్వేశ్వరుడు నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. ఇప్పుడు నీకు మనస్సే నేనుగా వ్యక్తం అవుతాను, నీకు నేనే ఎవరు వ్యక్తం అవుతున్నారు, మనస్సే నీకు నేను. ఆ మనోమూలం కనుక నీకు తెలిస్తే, ఆ మనోమూలంలో ఎవరున్నారు? సర్వేశ్వరుడు ఉన్నాడు. ఆ సర్వేశ్వరుడు కూడా నీకు ఎలా వ్యక్తం అవుతాడు? నేనుగా వ్యక్తం అవుతాడు. మనకు మనస్సు ఉందనుకోండి, ధ్యానం చేస్తాం. కానీ అసలు మనస్సే లేదనుకోండి, అనుకోండి ధ్యానం దేనితో చేస్తాం అన్నారు భగవాన్. మనకి మనస్సు మనస్సుంటే జపం చేస్తాం. అసలు మనస్సే లేదనుకోండి, మీరు జపం దేనితో చేస్తారంటున్నారు? మూరంది కాబట్టి మాట్లాడుతున్నాం, మూరంది కాబట్టి మాట్లాడుతున్నాం. చేతులు చేతులు ఉన్నాయి కాబట్టి పని చేస్తున్నాం. చేతులు లేనప్పుడు పని లేదు, నోరు లేనప్పుడు మాట్లాడలేదు. ఎంత అందమైన టీచింగ్ చూడండి, బ్యూటిఫుల్ టీచింగ్. ఇప్పుడు నోరు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం, నోరు లేనివాడికి మాట్లాడలేదు. చేతి చెయ్యి ఉంది కాబట్టి పని చేస్తున్నాం, చేతిలోనే చెయ్యి లేనివాడికి పని లేదు. అలా నీకు మనస్సు ఉంది కాబట్టి నువ్వు జపం చేస్తున్నావు, మనస్సే లేకపోతే జపం ఏంటో అంటున్నావు. ప్రతి జపాలు చేసిన వాళ్ళందరికీ మాట ఏంటి, మామూలుగా ఆవిడ నోట్లో పోసుకుంటుంటుంది. జపాలంటే బాగా సరదాగా ఉంటుంది అనుకోండి, ఇదేం బాగనిపిస్తుంది పాపం వాళ్ళకి. ఇది అటాచ్మెంట్, ఆ జపం చేసేసి వాళ్ళు ఏది పొందాలో వాళ్ళకి తెలియదు. ఆ జపం ఇప్పుడు జపం చేయొచ్చు, గమ్యం జపం కాదు. అలాగే ధ్యానం చేయొచ్చు, మన గమ్యం మటుకు ధ్యానం కాదు. అలా నీ విచారణ చేయొచ్చు, కానీ నీ విచారణ బట్టి గమ్యం కాదు, డెస్టినేషన్ అది కాదు. అంటే జపం చేయటమే కాదు, ఇప్పుడు బయలు చేరొచ్చు, ఆ చదువు పూర్తి చేసుకుని మనం బయటికి రావాలి. బయలు చేరాం కాబట్టి ఇక్కడే ఉంటామంటే అర్థం ఏంటి? ఇప్పుడు బయలు చేరామండి, చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చింది, బయలు జాయిన్ అయ్యాం, ఈ బయలు నుంచి కదలమంటే ఆ మాటకు అర్థం ఏంటి? అది ఇక్కడ బదలని చెప్పి మీ బయలుకి ఎందుకు వెళ్తున్నారో, చదువు పూర్తి చేసుకుని బయటకు రావాలి అంతే కదా. మేము అంతే కానీ బయలు చేరాము, ఇంకా చదువుకోవటం మా పని, మేము బయలు నుంచి బయటకు రాము అంటే అసలు మాటకు అర్థం ఏంటంటున్నారు బదవం? అది అది మీరు చేసి అంటే మీకు తెలియాలి కదా. ఇప్పుడు మీకు మనస్సే లేదనుక జపం దేనితో చేస్తారో, ధ్యానం దేనితో చేస్తారంటున్నారు. అంటే మీకు అందరికీ జపాలు చేయాలంటే, ధ్యానాలు చేయాలంటే మీరు మనసును పోగొట్టుకోవద్దని చెబుతున్నారు. మీరు జపాలంటే బాగా ఇష్టంగా ఉన్నాయనుకోండి, ఇప్పుడు మీకు పూజ చేయడం బాగా ఇష్టం అనుకోండి, మరి చేతి ఉంటే పూజ చేస్తారు, చేతులను అలా కాపాడుకుంటూ ఉండాలి, చేయాల్సి పూజ ఎలా చేస్తారు. అలాగే మీరు జపం చేయడం బాగా ఇష్టం అనుకోండి, మీ మనసును కాపాడుకోండి, మీ మనసును పోగొట్టుకోకండి. ఈ మనసును పోగొట్టుకుని జపం చేసేవాడు ఎవడో, ధ్యానం చేసేది ఎవడో, అంటే మీరు జపాలు సర్దాగా ఉంటే, ధ్యానాలు సర్దాగా ఉంటే మీ మనసును చచ్చిపోకుండా చూసుకోండి, అది శుభ్రంగా అలా జపాలు చేస్తూ ధ్యానాలు చేస్తూ కాలక్షేపం చేసుకోండి అంటున్నారు. ఇప్పుడు భగవాన్ చెప్పింది మీకు అర్థమవుతుందా? దేహం ఉన్నవాడికి ఏదో జబ్బు వస్తుంది, అది దేహం లేనివాడికి జబ్బు ఏంటి అసలు అంటే? అలాగే మనసు ఉన్నాడు ఏదో కృష్ణనామం రామనామం ఏదో నామం చేసుకోవచ్చు శివనామం లేదు, అది మనసు ఏ లేనివాడు ఇంకే జపం ఏంటి వాడికి? మనసు లేని వాడికి జపం లేదు, దేహం లేని వాడికి రోగం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు మీకు ధ్యానాలు చేయాలంటే, జపాలు చేయాలంటే మీ మనసు చచ్చిపోకుండా చూసుకోండి, జాగ్రత్తగా చేసుకుంటే కానీ జపము ధ్యానం చేసుకుంటారు కానీ చెబుతున్నారు భగవాన్. అంటే మీ సరదాలు ఏమి మీరు తీర్చుకుంటా ఉండొచ్చు అని. మీరు అందరికీ జపాలు చేయాలని సరదాగా ఉంటే, ధ్యానం చేయాలని సరదాగా ఉంటే, తెల్లవారుజామున 4 గంటలకి ఆ ముహూర్తం వేసి ధ్యానం చేసి ఆ పేట సర్దుకుని దేవుడి పట్టణం సర్దుకుని స్నానం చేసి కూర్చొని ధ్యానం చేయాలని మీరు సరదాగా ఉందంటే మీ మనసును చచ్చిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నారు పదం. మనం తీరా మనసు చచ్చిపోయింది అనుకోండి, మీరు ధ్యానం ఎక్కడ చేస్తారు? మీ దేహం చచ్చిపోతుంది, మీకు రోగం ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారు. ఈ మనసు ఉంటే అప్పుడు మీరు ఒక ధ్యేయాన్ని పెట్టుకోవచ్చు, స్వర్గాన్ని పొందొచ్చు, వైకుంఠానికి వెళ్ళొచ్చు, గొప్ప గొప్ప పేరు సాధించవచ్చు అని ఒక ధ్యేయం ఉంటుంది, దాన్ని పొందడానికి ఒక మార్గం ఉంటుంది. ఇప్పుడు మనస్సేమో పుణ్యం, మనస్సేమో పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఓ మార్గం ఒకటి మీకు చూపించి పెడుతుంది. అవి మీరు వైకుంఠం కైలాసం మీకు ఏదో ధ్యేయం ఉంటుంది, గొప్ప గొప్ప లోకాల ధరని, గొప్ప గొప్ప భర్త హయ్యర్ భర్త పొందాలని ఒక ధ్యేయం ఉంటుంది. అంచేది ఇన్ని గొడవలు ఉంటాయి మనస్సు ఉంటేనే, అంటే మనస్సు లేకపోతే ఎన్ని ఉండవయ్యా? మనస్సు ఉంటే మార్గం ఉంటుంది, మార్గం ఉంటే నువ్వు ఏదైతే దేన్నైతే పొందాలనుకుంటున్నావో ఆ పొందడానికి సాధన చేస్తూ ఉంటుంది మనస్సు. అంటే మనస్సు ఉండి ముద్దులు ముచ్చట్లో ఏమి మనస్సు ఉంటేనే, అది లేకపోతే ఏం లేదని చెప్పి మనసును కాపాడుకోమని చెబుతున్నారు. మనస్సు వెనక వైపు ఏముంది అది అది చూడటానికి అది ఇష్టపడదు, ఏదో కల్పిస్తూ ఉంటుంది మనస్సు, ఏదో కల్పిస్తూ ఉంటుంది. మనకు ఆదర్శం అని పేరు పెడుతుంది, ఆశయం అని పేరు పెడుతుంది, ఏదో కల్పిస్తూ ఉంటుంది మనస్సు. కల్పన మీకు ఉండాలంటే మనసుని మీరు కాపాడుకోవాలి, మనసు లేకపోతే కల్పన ఉండదు, మనసు ఉంటేనే కల్పన ఉంటుంది. కల్పన పొందిన గొడవలు మీకు కావాలంటే మనసుని మీరు కాపాడుకోవాలి. మనస్సు కల్పించిన గొడవల్లో మీరు చిక్కుపోకుండా మనసు మూలంలో కనుక మీరు వెళ్ళగలిగితే మనస్సు నశిస్తుంది. అంటే మనసు ఎప్పుడైతే నశించిందో మనసు కల్పించిన గొడవలు కూడా నశిస్తాయి. మనస్సు ఉన్నంతకాలం మనసు కల్పించిన గొడవలు ఉంటాయి, మనస్సు కనుక నశిస్తే దాని తాలూకు అది కల్పించిన ఫారెస్ట్ అడవి గొడవలు కూడా నశిస్తాయి. అంటే మనోమూలానికి నువ్వు కనుక వెళ్ళగలిగితే మనస్సు నశిస్తుంది. ఇన్ ది మైండ్ టు కంట్రోల్ ఇన్ ది సెల్ఫ్ ఈజ్ రియలైజ్డ్ ఇన్ గాడ్ ఈజ్ రియలైజ్డ్. అంటే మనోమూలం ఎప్పుడైతే నీకు తెలిసిందో నిగ్రహించుకోవడానికి మనస్సు అంటే ఇంకా మిగలనే మిగలదు. అదృష్టం మిగిలేది ఆత్మ, అది సూటైన మార్గం. మిగిలేది ఆత్మ ఎప్పుడైతే నీ మనసు అణిగిపోయిందో అక్కడ మిగిలేది నువ్వెవరో నీకు తెలియబడుతుంది. అక్కడే చైతన్యం ఉంది, దానికి పుట్టుక లేదు, దానికి చావు లేదు, దానికి ద్విచయం లేదు. దానికి అంటే నన్ను చూసి నాకు కోపం రాదు, మిమ్మల్ని చూసి మీకు కోపం రాదు, మిమ్మల్ని చూసి మీకు కోపం రాదు, నన్ను చూసి నాకు కోపం రాదు. మిమ్మల్ని చూస్తే నాకు కోపం రావచ్చు, నన్ను చూస్తే మీకు కాపాడు అవచ్చు. అది అసలు ఆత్మ అంటే చైతన్యానికి ద్వితీయమే లేదు, అంటే దానికంటే వేరేందే లేదు, అంటే దానికి కామం లేదు కోపం లేదు. సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. దానికంటే అసలు వేరు లేదు, నాకంటే మీరు వేరుగా కనిపిస్తున్నారు, మీకంటే నేను వేరుగా కనిపిస్తున్నాను. మిమ్మల్ని చూస్తే నాకు ఆగ్రహం రావచ్చు, నన్ను చూస్తే మీకు ఆగ్రహం రావచ్చు. ఇక్కడ ద్వైతం ఉంది, ఇక్కడ ఏముంది ద్వైతం ఉంది. కానీ మనోమూలం తెలుసుకున్నాక ఆ చైతన్యం నీకు అనుభవంలోకి వచ్చిందా, దానికి ద్వితీయం లేదు, దానికి వేరు లేదు, దానికి వేరు లేదు, దానికి రెండో వస్తువే లేదు. అప్పుడు నీకు కామానికి కానీ కోపానికి కానీ ద్వేషానికి కానీ నీకు కానీ అక్కడ అది ద్వితీయం అక్కడ ఏమీ లేదు అసలు. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, జపం చేయొద్దని ధ్యానం చేయొద్దని భగవాన్ చెప్పటం లేదు. ఈ జపము ధ్యానము కూడా మనస్సు కల్పించిన గొడవలు, మనస్సు కల్పించిన గొడవలు వదిలేసి డైరెక్ట్గా మనస్సు యొక్క మూలంలోకి ప్రయాణం చేయటం విచారణ మార్గం. ఈ విచారణ మార్గం అనేది డైరెక్ట్ మార్గం. ధ్యానం కూడా మార్గమే, జపం కూడా మార్గమే, కానీ ఆ మార్గాలు కొంచెం వంకర వంకరగా ఉంటాయి. అవి కూడా మార్గాలే కానీ మార్గాలు ఎలా ఉంటాయి, వంకర వంకరగా ఉంటాయి. మనస్సు కల్పించిన గొడవలు కాకుండా మనస్సు యొక్క మూలాన్ని అన్వేషించడం నిదానమైన మార్గం. అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటారంటున్నాడు. ఇప్పుడు డైరెక్ట్ గా నువ్వు ఆత్మనే చింతించు, డైరెక్ట్ గా నువ్వు ఆత్మ గొడవలోనే ఉండు, డైరెక్ట్ గా నువ్వు ఆత్మే గొడవలో ఉండు. అంటే నువ్వు ఏదైతే కాదో దాన్ని పట్టుకుని ఊరేయడం కంటే ఏదైతే అవునో అక్కడ ఉండటం నేర్చుకో. ఆత్మగా ఉండు అంటే నువ్వు అస్తమాని మనసు గొడవలు ఉంటే మనసులో గొడవలు విజృంభిస్తూ ఉంటాయి, కానీ ఆత్మగా ఉండు. ఏదైతే నువ్వు అవునో అదిగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. నన్ను ఏం చేయమంటారని అడుగుతున్నాడు వీడు. ఏదైతే నువ్వు అవునో అదిగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి, కానీ నువ్వు మనస్సు కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వు దేహాన్ని కాదు. అయితే నువ్వు దేహంగా ఉండటం కంటే మనస్సుగా ఉండటం కంటే డైరెక్ట్గా నువ్వు ఆత్మగా ఉండటానికే నువ్వు ప్రయత్నం చెయ్యి. ఆత్మగా ఉండటానికే నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు ఎప్పుడూ ఆత్మలే, నువ్వు ఎప్పుడూ ఆత్మలే. అంటే నీకు తెలుసున్నా నువ్వు తెలియకపోయి నువ్వు ఆత్మలే. నీకు ఎరుకున్నా ఎరుకు లేకపోయినా నువ్వు ఆత్మలే. నీ మనసుకి ఏదైనా దుఃఖం వస్తున్నావు, ఏ రకమైన దుఃఖం రాదు. లోపల భ్రాంతి ఉందని, భ్రాంతి లేకున్నాడు దుఃఖం రాదు. ఈ భ్రమ అజ్ఞానం వల్ల. ఈ భ్రాంతి ఎందుకు వస్తుంది నీకు? అజ్ఞానం వల్ల. అజ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? జ్ఞానం అంటే జ్ఞానం, జ్ఞానం అజ్ఞానం, అజ్ఞానం మనసుతోటి పుస్తకాల్లో గొడవలు దేశంలో గొడవలు సేకరించడం జ్ఞానం కాదు. 10 పుస్తకాలు చదివి అందులో గొడవలు ఏమున్నాయి విషయాలు తెలుసుకోవడం జ్ఞానం కాదు. జ్ఞానం అంటే అజ్ఞానం అంటే ఏం లేదు. నువ్వు ఎవరో నీకు తెలియటం జ్ఞానం, నువ్వు ఎవరో నీకు తెలియకపోతే అజ్ఞానం. అంటే రమణ మహర్షి గారు అనేవాడు ఎంత చదువుకున్నా నువ్వు ఎవడని వాడిని ప్రశ్నించనివాడు, వాడు తలంచుకోవాల్సింది ఏంటో వాడు ఎవడని తెలియదు కాబట్టి అనేవారు. అందుచేత ఇక్కడ నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటంటే నీకు భ్రాంతి కలుగుతుందంటే లోపల అజ్ఞానం ఉన్నట్టే, నీకు దుఃఖం వస్తుందంటే లోపల అజ్ఞానం ఉన్నట్టే, నీకైనా భ్రమ కలుగుతుందంటే లోపల అజ్ఞానం ఉన్నట్టే. అజ్ఞానం అంటే ఏంటి? అజ్ఞానం నిజంగా ఉందనుకోండి అది తొలగదు. అజ్ఞానం నిజంగా ఉంటే అది తొలగదు. అజ్ఞానం నిజంగా లేదు, నేనెవరినో నాకు తెలియకపోవటం అజ్ఞానం, తెలియటం అజ్ఞానం. అంచేది నీకు అజ్ఞానం అనేది నిజంగా లేదు, నువ్వెవరో నీకు తెలియకపోవటం అజ్ఞానం అని అంటున్నారు. ఆ అజ్ఞానం నువ్వెవరో నీకు తెలియకపోవటం నీకు భ్రాంతి కలుగుతాను. సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి, క్లోజ్గా రండి. నువ్వెవరో నీకు తెలియకపోవటం వల్ల భ్రాంతి కలుగుతాను. ఇంకేది నువ్వెవరో నువ్వు తెలియకపోవటం అజ్ఞానం, తెలిస్తే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. మాయమైపు మనకు బాగా చదువుందనుకోండి అదొక వస్తువు మెళ్ళను, చదువుతో పాటు డబ్బు కూడా ఉందనుకోండి అదొక వస్తువు మెళ్ళను. ఎలాంటి ఈ రెండు వస్తువులు సరిపోతాయి మరి? అధికారంలో గొలుసు వేసుకుంటే అదొక గొలుసు. ఇవన్నీ అలంకరించుకోవటం దేహాన్ని, ఇవన్నీ కూడా అలంకరించుకోవడం. అన్నీ ఉన్నప్పుడు మనకి ఏదోటి ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, డబ్బు వచ్చింది, చదువు వచ్చింది, అధికారం ఉంటే వచ్చింది అనుకోండి, ఇంకో గొలుసు కావాలనిపిస్తుంది. నేను ఎల్లో గొలుసు అనుకోండి, మీరు సరిపెట్టుకుంటున్నారా? ఇంకో గొలుసు కావాలి, ఇంకో గొలుసు కావాలి, ఇంకో గొలుసు కావాలి అనిపిస్తుంది కదా మనసుకి. అలాగే మన శరీరాన్ని మనం గొలుసులతోటి బంగారంతో అలంకరించుకుంటున్నాము. ఈ బాధ్యమైన విషయాలు, ఈ డబ్బు ఏంటి, చదివేంటి, అధికారం ఏంటి, ఇవన్నీ కూడా మనసును అలంకరింపజేసుకోవడానికి. అది కూడా ఒక అలంకారం లాంటిది మనసుకి. మన శరీరాన్ని మెల్లో గొలుసు ఎలా వేసుకుంటున్నాము, అలాగే మనసుని కూడా ఈ డబ్బుతోటి, చదువుతోటి, అధికారంతోటి, లేకపోతే గౌరవాలతోటి, ఇవన్నీ అలంకారంలో మనసును అలంకరించుకోవటం. ఈ అలంకారంలోంచి ఆ జీవుడు బయటకు వస్తేనే కానీ వాడికి జ్ఞానం కలగదు. అది ఇక్కడ పాయింట్. ఏ విషయాలతోటైతే నీ మనసును అలంకరించుకోవాలనుకుంటున్నావు అందులోంచి బయటపడితేనే కానీ నీకు జ్ఞానం కలగదు. ఆ మనసును ఏ విషయాలతో అలంకరించుకోవాలనుకుంటున్నావు వాటి కోసం ధ్యానం చేస్తే, జపం చేస్తే కోరిక నీకు నెరవేరొచ్చు. నెరవేరమని ఏం చెప్పటం లేదు, కానీ నీకు మట్టికి జ్ఞానం కలగదు, మోక్షం సున్నా. అజ్ఞానం ఏ రూపంలో ఉంది? అహంభావం రూపంలో ఉంది. అంచేత అహంభావం నశిస్తే అజ్ఞానం కూడా నశిస్తుంది. అంచేత చేయి దగ్గర అహంభావం నాశనం. అంటే నువ్వు గోల్ ఏదో పెట్టుకోవాలంటే మరణానంతర జీవితంలో నేను ఎటువంటి ఏ జన్మ పొందుతాను, వైకుంఠానికి వెళ్తానా, కైలాసానికి వెళ్తాను, అది కాదు. ముందు నువ్వు అసలు గమ్యం ఏంటంటే నీ అహంభావాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ అహంభావాన్ని ఎప్పుడైతే నువ్వు తొలగించుకున్నావు ఒక అజ్ఞానం నశించింది, అజ్ఞానం నశిస్తుంది. అజ్ఞానం ఎప్పుడైతే నశించిందో అజ్ఞాన కార్యాలు కూడా నశిస్తాయి, అజ్ఞానం కల్పించే గొడవలు కూడా నశిస్తాయి. మాట్లాడినా, ఒక పని చేసినా, ఒక సాధన చేసినా, లేకపోతే ఒక గుళ్ళోకి వెళ్ళినా, ఏది చేసినా అహంభావన నాశనం చేసుకోవాలి. అలా పుట్టుకుతోటే కొన్ని లక్షణాలు వస్తాయి. స్వామి వివేకానంద అతని తండ్రి గారు మరణించాక దరిద్రం అనుభవించాడు, తండ్రి గారు మరణించేపు భోగం అనుభవించాడు, తండ్రి గారు చనిపోయాక దరిద్రం అనుభవించాడు. ప్రతి వారి శరీరం జీవితం ఒక రకంగా వెళ్ళదు. నీకు అర్థమవుతుంది, ఈవేళ నీకు పరిస్థితి ఏదో బాగుందని ఇదంతా నిలవ అనుకోకుండా ఇది నిత్యం కాదనుకోండి. ఆ పరిస్థితి ఎప్పుడు ఒక రకంగా ఉండదు, ఆ పరిస్థితి మారుతూ ఉంటుంది. వారికి తండ్రి నుంచేపు భోగం అనిపించాడు, తండ్రి మరణించిన తర్వాత దారిద్ర్యం అనిపించాడు. అనిపించినప్పుడు రామకృష్ణ పరమహంస గారు భోగలు చెప్పేవాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు, నొరక మంచం మీద కూర్చుని భోగ చెప్పేవాడు. ఆయన స్వామీజీ నేను ఇంటికారు ఇబ్బంది పడుతున్నాడు అలాగే ఏదైనా స్వామీజీ అప్పుడు నరేంద్రుడు అని పేరు, ఆ ఇంటికారు భాగాలు చెప్పేవాడు. చెబితే ఆయన ఆ పుట్టుకతో వచ్చే లక్షణాలు చూడండి. అంటే ఇప్పుడు అన్నాడు రామకృష్ణ, నాతో చెప్పడం ఎందుకోయ్యా, నీ ఇంటికారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు, నాతో చెప్పడం ఎందుకు ఇబ్బంది ఉంటుంది, దేవుడితో చెప్పు. దేవుడు వెళ్ళి అక్కడ మాత్రం ఖాళీ ఉంది, ఆ అమ్మవారు ఉన్నారు, ఏకాంతం ఈ బాధ పడుతున్నాయని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నువ్వు అమ్మని అడుగు అని చెప్పాడు. ఏమని అడిగాడు? అమ్మని చెప్పాడు. అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఏమి అడగడానికి ఏంటి, నాకు ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా మా కుటుంబానికి చూడని అమ్మ దగ్గరికి వెళ్ళాడు. కానీ అమ్మని చూడగానే ఏమనిపించిందంటే డబ్బు గొడవ మర్చిపోయాట, అధికారం గొడవ మర్చిపోయాట, అమ్మం గొడవ మర్చిపోయాట, అమ్మ గొడవ మర్చిపోయాట, అన్ని గొడవలు మర్చిపోయి నాకు జ్ఞానాన్ని ప్రసాదించుకున్నాడు. ఏమడిగాడు? జ్ఞానాన్ని ప్రసాదించు. రామకృష్ణుడు గారికి వచ్చి ఇదేమిట్రా, ఇదేం పద్ధతి, నీ పద్ధతి నాకేం అసలు నాతో చెప్పిన మాటలేంటి, అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పిన మాటలేంటి, నా దగ్గర ఏం చెబుతున్నావు నువ్వు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పావు, నువ్వు వెళ్ళి కాళీమాతను ప్రార్థించమని చెప్పావు, కాళీమాతంలో నువ్వు వెళ్ళి ఏమడగాలి, నాకు ఆర్థికమైన ఇబ్బంది లేకుండా చేయమని అడగాలి, నాకు నా కుటుంబానికి ఆర్థికపరమైన ఇబ్బంది లేని చేయమని అడగాలి, నాతో చెప్పిన మాటలు ఏంటి, అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట, అక్కడికి వెళ్ళి ఏమడుతుంది, జ్ఞానం అడుగుతున్నావు, నా దగ్గర ఏమి ఒక మాట చెబుతున్నావు, దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెబుతున్నావు, నీ మాటలో తేడా వస్తుంది, అలా ఉండకూడదు. నువ్వు కాదు, ఏ మాటలు అయితే నా దగ్గర చెప్పావో ఆ మాటలో కాళీ దగ్గర చెప్పి మాట మార్చకు, నాలుగు అలా మాట్లాడకు, నువ్వు మాటలు మార్చకు. అంటే నా దగ్గర ఏం మాటలు చెబుతున్నావు, దేవుడి దగ్గర కూడా ఏ మాటలు చెప్పమన్నాడు. ఎవడు? రామకృష్ణుడు. ఎవడు? గురువు గారు మీరు చెప్పేదంతా నాకు బాగానే ఉంది, కానీ మీ దగ్గర ఏంటి ఈ మాటలు చెబుతున్నాడు, కానీ దేవుని చూసేటప్పుడు అంటే జ్ఞానం అడగాలనిపిస్తుంది, కానీ అన్నం అడగాలనిపించడం లేదన్నాడు వాడు స్వామి. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి మటుకి నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మాట నిజమే, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు జ్ఞానం అడగాలనిపిస్తుంది, కానీ అన్నం బట్టలు ఏమన్నా అడగాలి నాకు అనిపించడం లేదండి. బలవంతాన్ని ఎక్కడ అడుగుతాను? భగవంతుని చూసేటప్పుడు నాకు జ్ఞానమే కావాలనే మాట వస్తుంది, నాకు నటన మాటకి అది కాదు, నాకు జ్ఞానమే కావాలి అని మాట వస్తుంది. అందుచేత నేను ఏది ఎక్కడికి తెచ్చి పెట్టుకుని అడగగలను? మీరు ఏదైతే నాకు సలహా చెప్పారో అది అడుగుదామని వెళ్ళాను ఖాళీ దగ్గరికి, కానీ ఆవిడ మొక్కలు చూసేటప్పుడు నాకు జ్ఞానం ఇయ్యి అని అడగాలనిపించింది, అదే అడిగాను. అందుచేత ఇప్పుడు అప్పుడు రామకృష్ణుడు అన్నట్టు సరే నువ్వు దేవుని అడగలేకపోతున్నావు, అమ్మని అడగలేకపోతున్నావు, అంటే నీ కోరికలు నేనే నెరవేరుస్తాను వెళ్ళు అన్నాడట. అంటే అది అది పుట్టుకు తోటిచ్చే లక్షణాలు. అతను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు నాకు ధనాన్ని ప్రసాదించని దేవుని అడగలేకపోయాడు. ఇచ్చేటంటే ఉన్నది అది కాదు జ్ఞానం. అయితే నువ్వు చేయవలసింది ఏమిటంటే నువ్వు బాగా అర్థం చేసుకోవాలి సబ్జెక్టు. ఇప్పుడు నేను ఇక్కడ నేను చెప్తున్నాను, మీరు ఏదో శ్రద్ధగా వింటున్నారు, ఈ శ్రవణం యొక్క జయం బాగా అర్థం చేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళి ఈ మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటారు, దాని యొక్క జయం. లేకపోతే ఇంటికి వెళ్ళి పూజ చేసుకుంటారు, జపం చేసుకుంటారు, ధ్యానం చేసుకుంటారు, విచారణ చేసుకుంటారు, ఇవన్నింటి యొక్క జయం ఒకటే, మీ అహంభావం నశించటం. ఇంకా అహంభావం నశించిన వెంటనే స్వరూపం నీకు వ్యక్తం అవుతుంది. మనసు ఏ విధంగా అయితే ఇప్పుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుందో అది భగవంతుడే నీకు స్వరూపంగా, అంటే నేనుగా వ్యక్తం అవుతాడు. దేవుని యొక్క స్వరూపాన్ని పొందుతుంది ఎప్పుడైతే నీ అహంభావం నశించిందో అప్పుడు దేవుని యొక్క స్వరూపాన్ని నువ్వు పొందుతావు, అదే మోక్షం. ఆ ఈశ్వరుని యొక్క స్వరూపం నువ్వు పొందడమే మోక్షం. నువ్వు జపం చెయ్యి, పూజ చెయ్యి, దానం చెయ్యి, ధర్మం చెయ్యి, లేకపోతే మంచిగా మాట్లాడు, నువ్వు చేతనైంది మంచి చెయ్యి, ఏ పని చెయ్యి, లేకపోతే పరోపకారం చెయ్యి, నీ స్వార్థం లేకుండా ఇతరుల కోసం కష్టపడి పని చెయ్యి, ఏది చెయ్యి, నువ్వు ఏది చేసినప్పటికీ నీ గురి అంతా కూడా దేన్ని పెట్టుకోవాలి, ఆంభావన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓటు కోసం వచ్చిన వాడు వాడు ఏ రకంగా మాట్లాడినా వాడు జయమేంటి, ఓటు సంపాదించడం కోసం. అదేవిధంగా నువ్వు ఆధ్యాత్మిక సాధనలో నువ్వు ఇతరులకు సేవ చెయ్యి, లేకపోతే జపం చెయ్యి, లేకపోతే విచారణ చెయ్యి, లేకపోతే ధ్యానం చెయ్యి, ఏది చేసినప్పటికీ నీ గురి ఏంటంటే అహంభావం నశింపజేయడానికి అది నీకు సహకరించాలి. నీ మాట అహంభావం నశింపడానికి సహకరించాలి, నీ పూజ అహంభావం నశింపజేయడానికి సహకరించాలి. కొంతమంది వాళ్ళ అహంభావం నశించిందో చేసుకుని ఇతరులు చెప్తారు నేను 2 గంటలు చేశాను పూజ, 3 గంటలకు పూజ చేశామని. అంటే మీరు చేసే పూజ అడ్వర్టైజ్మెంట్ కోసం, నీ అహంభావం నశింపజేయడం కోసం. కొంతమంది 8 గంటలు జపం చేశాను, 8 గంటలు పూజ చేశామని చెబుతారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళతో చెప్పడానికి వాళ్ళ కోసం మీరు చేస్తున్నారా, మీకోసం మీరు చేసుకుంటున్నారా? ఈ అహంభావం నశింపజేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ప్రక్రియ, మీరు ధ్యానం చేయండి, జపం చేయండి, అది పోతుందో లేదో చూసుకోండి. ఇతరులకు తెలియటం కోసం కాదు మీ ధ్యానము, మీ జపము, మీ పూజని, ప్రదర్శన కోసం కాదు. అంటే ధనాన్ని సంపాదించాలనుకున్నారు, దృష్టి ధనం మీద ఎలా ఉంటుందో, చదువుకోవాలనుకున్నారు చదువు మీద దృష్టి ఎలా ఉంటుందో, అలాగే మీ నువ్వు జపం చేయని ఆధ్యాత్మిక సాధన యొక్క గురి అంతా కూడా నీ అహంభావాన్ని తొలగించుకోవడం మీద పెట్టు. అది ఇక్కడ గమ్యం. చాలామంది ఏంటంటే అయ్యర్ భర్త రావాలని కోరుకుంటారు, మంచి జన్మ రావాలని కోరుకుంటారు, లేదా స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటారు. అది కాదు నీ గమ్యం, అది కాదు నీ అహంభావం. ఒక నువ్వు స్వర్గానికి వెళ్ళినా 10 రోజులు ఉంటారు, మళ్ళీ వెనక్కి పంపేస్తారు, ఎక్కడ మెలికిపురంగా వెళ్ళమంటారు. అవన్నీ తాత్కాలిక కాలం, నీ మనస్సు ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. అయితే నీ గురంత దేనిని అహంభావం తొలగించుకోవడానికి నువ్వు నా ప్రయత్నం చేయాలి. ఆత్మక సిద్ధమే, దానికి పొందడానికి ఏ ప్రయత్నం అక్కర్లేదు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి, ఆత్మను సంపాదించడానికి ఒక ప్రయత్నమే చేయక్కర్లేదు. నీ సాధన, నీ పూజ, నీ జపము, నీ జ్ఞానము, నీ ఉంచోటాలు, నీ కూర్చోటాలు, నీ మురగటాలు, నీ యాత్రలు కలటాలు, నీ సహవాసాలు చేయటాలు, నీ ఉపవాసాలు. కొంతమంది ఉపవాసాలు ఎక్కువ చేస్తారు, ఉపవాసాలు చేసినా, సహవాసాలు చేసినా, ఏకాంతవాసాలు చేసినా, ఏం నీ చేసినప్పటికీ నీ లోపల ఉంటుంది దేవుడు తెలుసుకోవడానికి కాదు కానీ నీ అహంభావం తెలుసుకోవడం దేవుణ్ణి దేవుడు నువ్వు తెలుసుకోవడానికి దేవుడు ఎప్పుడు నీ హృదయంలో ఉన్నాడు ఆ దేవుడు నీకు అనుభవంలోకి రాకుండా ఏ అహంభావం అయితే అడ్డొస్తుందో నేను ఇంతవరకు చెప్పినటువంటి దీని యొక్క అంత ప్రయోజనం కూడా అహంభావం తొలగించుకోవడం కోసం అదే కేంద్రం మనం పెట్టుకోవాలి. నీ సాధన నీ పూజ నీ జపము నీ ధ్యానము నీ యాత్రలో తిరగటాలు నీ గుడి గుడి చుట్టూరు తిరగటాలు నీ ధ్యానం యొక్క ప్రయోజనం అంతా వీటన్నిటి యొక్క ప్రయోజనం నీ అహంభావాన్ని తొలగించుకోవడం కోసమే. దేవుడు తెలుసుకోకలేదు ఉన్నవాళ్ళ దేవుడు నీ హృదయంలో సదా దేవుడు ఉన్నాడు వాడు వాడు ఏమి క్షణమంటూ లేదు. ఈ అహంభావం అనే తెర ఎప్పుడైతే తొలగిపోయిందో ఎప్పుడైతే చిరిగిపోయిందో నీ లోపల ఉన్న పరమేశ్వరుడు వెంటనే వ్యక్తం అవుతాడు. అదే దేవుడిని కనిపెట్టడానికి నువ్వేం సాధన చేయక్కర్లేదు ఏం ప్రయత్నం చేయక్కర్లేదు ఉన్నవాడు ఆయనే. ఈ బంధం మోక్షం కూడా మనసుకు సంబంధించిన విషయాలు. మనిషి రాకపోతే బంధం కూడా లేదు మోక్షం కూడా లేదు అని మనసుకు సంబంధించినటువంటి విషయాలు. ఈ ధ్యానం కూడా మనసుకు సంబంధించినటువంటి విషయం. జపము కూడా మనసుకు సంబంధించిన లోపల కాన్షియస్నెస్ వీటితో సంబంధం లేదు. అయితే బ్రహ్మం అనేది ఏదో కొత్తగా ఉందనుకుంటాం అది కొత్తది కాదు. అది నీకు బాహ్యంగానే లేదు అది నీకు బాహ్యంగా లేదు కొత్తది అది కొత్తది కాదు అది నీకు అది బాహ్యంగానే లేదు అది సదా ఉంది అది అది ఎప్పుడు ఉంది అది భగవాన్ చెప్పారు కదా ఇది ఎటర్నల్ ఇట్ ఈజ్ ఎటర్నల్ ఇట్ ఈజ్ బ్లిస్ ఇట్ ఈజ్ పీస్ ఇన్ నేచర్ అది సహజంగానే ఎప్పుడు ఉంది సహజంగానే ఎప్పుడు ఉంది శాశ్వతంగా ఉంది సుఖంగా ఉంది ఆనందంగా ఉంది సహజంగానే చూడండి కల్పింపబడింది కాదు అది బాహ్యముగానే లేదు అది కొత్తగానే లేదు అది కొత్తదేం కాదు నీ బ్రహ్మానుభవం కలిగినవన్నీ మీకు కొత్తగా పొందాం లేదా అనిపిస్తుంది అది కొత్తది ఏమిటది అదేమి కాదు అది సదా ఉంది అది సదా ఉంది ఎప్పుడు ఉంది అంతటా ఉంది అది సదా ఉంది ఎప్పుడు ఉంది అది లేని క్షణం అంటూ లేదు అది అది లేని క్షణం అంటూ లేదు అది ఎప్పుడు ఉంది అది సదా ఉంది అన్ని ప్రాంతాల్లోనుంది అన్ని కాలాల్లోనుంది అది ఎప్పుడో వస్తుంది ఎప్పుడో వస్తుంది అనుకుంటున్నాము అది ఇప్పుడే ఉంది ఎక్కడో ఎక్కడో ఉంది అనుకుంది ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది ఇప్పుడే ఉంది ఎచ్చటే ఉంది నువ్వు ఏదైతే పొందుదాం అనుకుంటున్నావు ఇక్కడే ఉంది ఇప్పుడే ఉంది ఎచ్చటే ఉంది అది ఎక్కడో ఉందనుకుంటున్నావు ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అది ఎప్పుడో వస్తుంది అనుకుంటున్నావు ఎప్పుడో వస్తున్నాయి ఎప్పుడో వస్తున్నావు ఎప్పుడో వచ్చి ఉంది అని గుర్తింపు లేక నీకు తెలియటం లేదు. భగవాన్ చెప్తారు రంగంతో అమ్మను చూడటానికి వచ్చింది ఈ భయ నీళ్ళని చూస్తాం నీళ్ళు పోయింది నీ మీద మా అబ్బాయి మెరుగంద మీ అమ్మ నీ మీద మా అబ్బాయి మెరుగు ఈ భయ నీళ్ళని చూస్తామని మీ అమ్మ వచ్చి వెళ్ళిపోయింది రంగం తల వచ్చింది మీరు ఏమైనా తింటారా అని అడిగింది అట్లా ఎవరినండి భగవాన్ని అంటే తింటాను తల ఊరితో అట్టిపండి వచ్చిందని నేను తిన్నాను అట్లా నడుస్తారా ఎప్పుడు ఇలా కూర్చుని ఉంటారా నడుస్తారా అని అడిగింది అట్లా ఒక నడకరాదనుకుంటుందేమో నాడు అడుగులు అటు ఇటు వేసి చూపించారట్ని భగవాన్ బొత్తిగా నడకే రాదనుకుంటుందేమో నాడు అటునాడు అడుగులు అటు ఇటు వేసి చూపించారండి కానీ మాట్లాడతారా అని అడిగింది అట్లా కానీ నేను మాట్లాడలేదు జరే మాట్లాడటం అడిగితే పోట్లాడుతుందేమో అని భగవాన్ గారు అడిగింది నేను మాట్లాడతావా అని రమణ తల్లి అడిగింది అట్లా భగవాన్ నీకేం మెసేజ్ నడకొచ్చిందంటే నడిచి చూపించే బాగానే కానీ మాట్లాడతారా ఇక్కడ అలా కూర్చొని ఉంటారంటే మాట్లాడలేదు అట్ నేను ఎవరండి ఏంటంటే మాట్లాడడం దాకా కొంతమంది మాట్లాడితే పోట్లాడే అలవాటు ఉంటుంది కొంతమందికి నీకు అర్థమవుతుంది మాట్లాడితే నేను పోట్లాడితే అది ఒక అలవాటు అంటే మీ అమ్మ మాట్లాడుతుందంటే నేను మాట్లాడలేదు పోట్లాడలేదు అలా మౌనంగా ఊరుకున్నాను అని చెప్పారు అది చెప్పారు భగవాన్ సరే ఇంక ఈ బైరాగవాణి ఏం చూస్తామని వెళ్ళిపోయింది మీ అమ్మ వచ్చింది మీ అమ్మ వచ్చింది బైరాగవాణి ఏం చూస్తామని వెళ్ళింది మీ మీద మా అబ్బాయి మెరుగు సాంఘికంగా గౌరవం సంపాదించాడు సంఘంలో నలుగురులోని ఊహ అనిపించుకుంటున్నాడు మీ మీద ఆ భగవాన్ ఎదుగుండని చెప్పేసినట్టు రంగం తల్లి మీ మీద మా అబ్బాయి మెరుగు అని చెప్పేసి వెళ్ళిపోయింది మీ అమ్మ వచ్చింది వెళ్ళింది అన్నారు ఎవరితోటండి బంగారు రంగంతో భగవాన్ అలా చెప్పారు రంగని ఉన్నాడు తప్పంటే నీదే తప్ప మా అమ్మకి మటుకి ఏం తప్పలేదు ఏం చేయను మా అమ్మకి బైరాగి వాడవలే కనిపించావు ఏం లేదు తెలియని వాడవలే కనిపించి ఎంతటి వాడు మా అమ్మకి తెలియని లేదు కాబట్టి తప్పంటే నీదే మా అమ్మకి తప్పలేదు అన్నాడు రంగారు నువ్వు ఎంతటి వాడువో మా అమ్మకి తెలియనివ్వలేదు అంటే వాళ్ళకి మాట్లాడింది అంటే మా అమ్మకి నువ్వు తెలియపరిస్తే తెలుసుకోగలదు కానీ నువ్వు తెలియపరచకుండా ఎలా తెలుసుకోగలవు దేవుడు మనకు కనిపిస్తే మనం చూడగలం కానీ కనిపించకుండా దేవుడిని ఎలా చూడగలం ఇప్పుడు రంగం చెప్పింది అంటే దేవుడు మనకు కనిపిస్తే మనం చూడగలం ఆయన కనిపించకపోతే మనం ఎలా చూడగలం అలాగే నువ్వు ఎంతటి వాడువో మా అమ్మకి తెలియపరిస్తే మా అమ్మ గ్రహించగలదు కానీ నువ్వు తెలియపరచకపోతే మా అమ్మ ఏం గ్రహిస్తుంది అంటే తప్పంతా నీదే కానీ మా అమ్మలో తప్పు లేదని చెప్పేశాడు జడ్జిమని చెప్పేశాడు రంగారు కానీ ఇప్పుడు మనం ఒకటా రెండా మీరందరూ ఒకటిగా ఉన్నారా రెండుగా ఉన్నారా అడుగుతున్నారు నేను ఆత్మను తెలుసుకోవాలి ఆత్మను తెలుసుకోవాలన్నా తెలుసుకున్నాడు ఒకడు తెలియబడేది ఒకటి అప్పుడు రెండైపోయాయి కదా మీరు రెండా అని అడుగుతున్నారు భగవాన్ మీరు రెండా ఒకరా మీరు ఒకటి మరొకటిని తెలియడానికి ఆత్మలు రెండున్నావా తెలియబడేది ఎవరు తెలుసుకునేది ఎవరు రెండుగా ఉన్నారా మీరు అంటే నువ్వెవడో నీకు తెలిస్తే నువ్వు హృదయంలో ఉంటుండ నిజం నీకు అనుభవంలోకి వస్తే నువ్వు ఒకటిగా ఉన్నావు అన్న సంగతి నీకు తెలుస్తుంది నువ్వు ఒకటిగానే ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావు ఒకటిగానే ఉన్నావు అసలు నిజమనే చెప్పిన ఒకటిగా ఉంటుంది కానీ రెండుగా ఉండదు మూడుగా ఉండదు. అయితే నువ్వు ఎవరైనా నిజం నీకు తెలిసాదే నీకు తెలుస్తుంది, ఏమని తెలుస్తుంది, నువ్వు ఒంటిగా ఉన్నావన్న సంగతి. ఇతరులకు ఏదైనా నువ్వు సహాయం చేస్తే అది నీకే తిరిగి వచ్చేస్తుంది అని అర్థం. ఇతరులకు ఏదైనా నువ్వు సహాయం చేస్తే నీకు అది నీకే తిరిగి వచ్చేస్తుంది. అంటే నేను అర్థం ఏంటి, నువ్వు ఇచ్చింది నీకే అది వచ్చేస్తుంది అని ఒంటిగానే ఉన్నావు. తర్వాత ఇంకోటి, మీరు ఇతరుల గురించి ఏదైనా సదాభిప్రాయంతో ఉన్నారనుకోండి, ఇతరుల గురించి మీరు ఏదైనా సదాభిప్రాయంతో ఉన్నారనుకోండి, సహృదయంతో ఉన్నారనుకోండి, ఏమండి అది అది మీ తలంపే నీకు ఉపకారం కూడా చేస్తుంది. వాళ్ళకి సరే సరే, వాళ్ళు ఎలా నా బాగుపడతారు, మీ తలంపు కూడా నీకు ఉపకారం చేస్తుంది. అంటే భావదారిద్ర్యం పనికిరాదన్నారు రమ్మ మహర్షి గారు. అంటే ఇతరులకు నువ్వు సహాయం చేయలేకపోతుంది భౌతికంగా, భావంలో పడితే దరిద్రం వద్దు నీకు. అంటే వాడు క్షేమం కోరడానికి దరిద్రం ఎందుకు కానీ, నువ్వు భౌతికంగా మీరు ఇతరులకు సహాయం చేయలేకపోవచ్చు, వాళ్ళు సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వాళ్ళు భాగ్యంగా ఉండాలి అనుకోవడంలో నీకు దరిద్రం ఎందుకు కానీ. కొంతమంది ఎవరికి వాడు క్షేమం కోరరు అసలు, ఆ దరిద్రం ఎందుకురా నీకు, భావదారిద్ర్యం వద్దు నీకు, ఇంట్లో రూపాయలు లేకపోవచ్చు నీకు, భావదారిద్ర్యం ఎందుకు నీకు, ఎవరి వాడు క్షేమం కోరితే మనకు నష్టం లేదు మనకే లాభం, అంటే భావదారిద్ర్యం పనికి రాదు అన్నారు. ఇంకా భావదారిద్ర్యం వల్ల కూడా నీకు బ్రహ్మానుభవం కలగదు, భావనాబలం ఉండాలి, భావనాబలం ఉన్నవాడికే బ్రహ్మానుభవం కలుగుతుంది, బలహీనకి బద్ధకస్తుడికి బ్రహ్మానుభవం కలగదు, భావనాబలం ఉన్నవాడు కలుగుతుంది. అంటే భావంలో దారిద్ర్యం పనికిరాదన్నారు ఇక్కడ స్వామీజీ. వ్యక్తి భావన అంటే నాకు బాగా ఇష్టం, అది విడిచిపెట్టి ఉండలేకపోతున్నానండి. భగవంతుడు అంటున్నాడు నా రోగం అంటే మీరు చెప్పాలి కదా, ఆ వ్యక్తి భావన అంటే నాకు ఇష్టం, పని చేస్తాను చేయటం, కానీ మళ్ళీ మరి నేనే చేస్తాను కొన్ని నా వల్ల అయినా మీరు చెప్పుకోవాలి, మీరు చెప్పుకోవచ్చు మళ్ళీ నా కోపం వచ్చేస్తున్నా అంత వచ్చేస్తాను చేసిన పని కూడా పోగొట్టేస్తాను అంటున్నాడు. చెబుతున్నారనుకోండి, వ్యక్తి భావన విడిచిపెట్టాను విడిచిపెట్టాను, నాకు విడిచిపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నాను రాదంటున్నాడు వ్యక్తి భావన ఉంటేనే కొన్ని రాకపోతే సరే అంటున్నారు. ఎవరండి అడిగిన వాళ్ళు ఇలా అంటున్నారు, భగవాన్ ఏమంటున్నారంటే వ్యక్తి భావన పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు చెబుతున్నావు, అది సరే సరే అది ఉంటే కాదు, నీకు భయాలు భయేస్తాను, నేను అది పోగొట్టుకుంటే ఏమైపోతామని నీకు భయేస్తాను భయ్యా, సరే నువ్వు చెప్పేది బాగానే ఉంది, మరి ఈ నిద్రలో నీకు వ్యక్తి భావన లేదు కదా, నువ్వు అక్కడ మరి నిద్రలో వ్యక్తి భావన లేనప్పుడు నీకు వ్యక్తి భావన ఏమీ లేదు కదా, మీరు అంతర్వాడ అంతర్వాడని ఎవరో పొగట్టం లేదు, నేను ఆ పొగట్టలు కూడా మీరు ఎంత లేదు, దాటి నిద్రలో కూడా నీకు కూడా వ్యక్తి భావం లేదు, అప్పుడు నువ్వు సుఖంగా ఉన్నావా శాంతిగా ఉన్నావు, సుఖంగా ఉన్నావు లేదా శాంతిగా ఉన్నావు లేదా, గాడి నిద్రలో నీకు వ్యక్తి భావం లేదు అక్కడ నువ్వు సుఖంగా ఉన్నావు లేదా సుఖంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు లేదా మరి శాంతిగా ఉన్నావు, అక్కడ నేనేం పొగడతలు లేవు నీకు, కానీ అక్కడ సుఖం వ్యక్తి భావం లేనప్పుడు కూడా నువ్వు సుఖంగానే ఉన్నావు, వ్యక్తి భావం లేనప్పుడు కూడా నువ్వు శాంతిగానే ఉన్నావు అంటే, కానీ ఇప్పుడు నీకు అది పోగొట్టుకోవడానికి భయమేస్తుంది, గాఢ నిద్రలో నీకు వ్యక్తి భావన లేదు అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, సుఖంగానే ఉన్నావు శాంతిగానే ఉన్నావు, అదే విధంగా జాగ్రత్త వ్యవస్థలో నీ వ్యక్తి భావన పోగొట్టుకోవడం నీకు భయమేస్తుంది, కానీ నువ్వు ధైర్యం చేసి అది పోగొట్టుకుంటే నువ్వు శాంతిగానే ఉంటావు సుఖంగానే ఉంటావు, ఉదయం పోగొట్టుకుంటే ఏమైపోతావో నీకు భయమేస్తుంది కానీ ఏం భయపడక్కర్లేదు, అది పోగొట్టుకుంటే అనిర్వీచరించినటువంటి శాంతి సుఖం నేను వరిస్తాయని చెబుతున్నారు భగవాన్. నిర్వచించడానికి వీల్లేని, నోటితో నోటి మాటలతో చెప్పడానికి వీల్లేని, మనసుతో ఊహించడానికి వీల్లేనటువంటి సుఖాన్ని శాంతిని ఆనందాన్ని నువ్వు పొందుతావయ్యా. ఇప్పుడు ఎవరో పోగొట్టడంలో నీకు ఎంతో కొంత వస్తుంది, అంటే ఎవరో ఇంతకీ భగవాన్ చెప్పిన మాట నా సొంత మాటలతో చెప్తాను నేను, ఎవరో పొగట్టడం వల్ల మనకేదో కొంత సంతోషం వస్తుంది, వస్తుంది కదా మనకు తెలుస్తుంది కదా, అది పాల పాల మీద మురగలాంటిది, మన ముందు ఏదైనా కాఫీ తాగినందుకు ముందు మురగ తగులుతుంది, కాఫీ తాగే ముందు ఏం తగులుతుంది మనకి, మురగ తగులుతుంది మనకి, ఆ మురగ ఎక్కువ బాగుంటుందా లోపల కాఫీ ఎక్కువ బాగుంటుందా, కాఫీ ఎక్కువ బాగుంటుంది. ఇంకా భగవాన్ చెప్పి ఏంటంటే ఎవరో పొగట్టడం వల్ల నీకు వచ్చే సంతోషం కాఫీ పైన మురగలాంటిది, కాఫీ పైన మురగలాంటిది, అంటే ఈ పొగడ్తల పొగించుకుని వాడు చచ్చిన తర్వాత నీకు వచ్చే సుఖం ఎటువంటిది అంటే నిజమైన కాఫీ లాంటిది. అది భగవాన్ చెప్పలేదు, నేను ఒకటి కల్పించి మీకు చెబుతున్నాను నీకు అర్థం అవటం కోసం. ఆ వ్యక్తి భావన లేదు, గాఢ నిద్రలో నీకు వ్యక్తి భావన లేదు, అక్కడ సుఖంగా ఉన్నావు శాంతిగా ఉన్నావు, అదే నీ నోడి తోడి చెప్పడానికి వీలైనంత సుఖంగా అక్కడ ఉన్నావు, అదే నువ్వు జాగ్రత్త వస్తే ఈ భావన పోగొట్టుకోవడానికి నువ్వు భయపడక్కర్లేదు, ఎందుకంటే పోయిన తర్వాత నువ్వు సుఖంగా ఉంటావు శాంతిగా ఉంటావు, పైగా సుఖము శాంతి కూడా నిర్మించనీయమే లేదు. అది అరవింద ఘోష్ గారి మాటలో చెప్పాలంటే ఆ వ్యక్తి భావన పోయిన వాళ్ళకి ఫర్ దెమ్ ది కామ్ ది లైట్ ది పవర్ ది బ్లిస్ ది ఫ్రీడమ్ ది వైడ్నెస్ ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద సీస్ ఆఫ్ ఆనంద. ఎవరికి ఆ వ్యక్తి భావన పోయిన వాళ్ళకి ఆనంద ప్రవాహం, ఆ కామ్నెస్, ఆ క్వైట్నెస్, ఏమైనా పీస్, అది అనిర్వచనీయం, అది నిర్వచించడానికి వీలైనంత శాంతి వచ్చి పడిపోతుంది. అంటే సముద్రంలో ఎంత నీళ్ళు అంత శాంతి వచ్చింది సహస్రాలను ముంచేస్తుంది ఎప్పుడైతే వ్యక్తి భావం నశించింది అప్పుడు. అంటే వ్యక్తి భావన పోగొట్టుకోవడానికి భయపడుతున్నావు, కానీ వ్యక్తి భావన పోయిన తర్వాత నువ్వు ఎప్పుడు ఊహించినటువంటి అనిర్వచనీయమైనటువంటి అభౌతికమైనటువంటి అలౌకికమైనటువంటి శాంతిని సుఖాన్ని పొందుతావు. మోక్ష సామ్రాజ్యం ఆ శాంతి సామ్రాజ్యం వచ్చి నిన్ను వహిస్తుంది. ఆ నిర్వాణ స్థితిని, ఆ నిర్వాణ సుఖాన్ని, ఆ అద్వైత సుఖాన్ని, అద్వైత శాంతిని, ఆ బ్రాహ్మీ స్థితిని, ఆ బ్రాహ్మీ సుఖం వచ్చి నిన్ను వహిస్తావయ్యా. నువ్వు బ్రాహ్మీ స్థితి పొందకుండా వ్యక్తి భావన నీకు అడ్డొస్తుంది, దాన్ని తొలగించుకోవడం నీకు భయం వస్తుంది. ఎందుకంటే నువ్వు దాన్ని తొలగించుకుంటే భయపడక్కలేదు. దాన్ని తొలగించుకోవడానికి, దాన్ని తొలగించుకోవడం వల్ల నువ్వు నష్టపోవు, పైగా ఎవరో నీకు తెలుస్తుంది. ఆ టీచింగ్లో అందాలి చూడండి, ఆ వ్యక్తి భావాన్ని పోగొట్టుకోవడం ఏం నష్టపోవు, నువ్వెవరో నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరో నీకు తెలియటం లేదు, ఆ వ్యక్తి భావాన్ని పోగొట్టుకోవడం నువ్వెవరో నీకు తెలుస్తుంది. సముద్రంలో ఎంత నీరుందో, అంత శాంతి, అంత సుఖం నీ హృదయంలో నుంచి ఊవెత్తుగా వచ్చి నీ సహస్రాలను మించేస్తుంది. మీరు చెప్పే మాటలు నేను ఇష్టపడుతున్నాను, మీరు చెప్పే ఉపదేశాన్ని చూసి నేను సంతోషిస్తున్నాను. అంటే మీరంటే నాకు ఇష్టం ఉంది, కానీ నాకు ఇష్టం లేదలా, నా వ్యక్తి భావం విడిచిపెట్టుకోవడం ఇష్టం లేదు. అంటే భగవాన్ అంటే ఇష్టం అనకు నేనికి, ఎవరికండి ఇది వచ్చిన మాటలంటే మీరు చెప్పే మాటలు నాకు ఇష్టమే, మీరన్నా నాకు ఇష్టమే. భగవంతుడు ఏం చెప్తున్నాడు, మీరన్నా నాకు ఇష్టమే, మీరు చెప్పి మాటలన్నా ఇష్టమే. భగవాన్ చాలా బాగా చెబుతున్నారని చెప్పడం కూడా ఇష్టమే, కానీ చెప్పేవాడిని విడిచిపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నేను చెప్పి తిరకాసపడవలసిందే ఉంది. అంటే అహంభావన మీద మానవుడికి ఎంత ప్రీతి ఉంటుందో వాడు గౌరవం మనకు తెలుస్తున్నది. వాడు మన గురువే, అసలు రమణ మహర్షి గారి కంటే ఇది పెద్ద గురువు మనకి. ఎవరండి ప్రశ్నించేవాడు, నిజంగా అహంభావన మీద మానవుడికి ఎన్ని రకాలుగా ప్రీతి ఉంటుందో అన్ని రకాల ప్రీతి వాడి నోట్లోంచి ఆ మాటలు వస్తున్నాయి బయటికి. అంటే వాడు కూడా గురువే, ప్రశ్నించేవాడు కూడా గురువే. అంటే వాడు హృదయంలో ఏదన్నది మనకి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అక్కడ. నిజంగా వాడు కూడా గురువే. అంటే ఏదైతే పోగొట్టుకోమని భగవాన్ చెబుతున్నాడు, పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, ఏ కారణం వాడు ఇష్టం లేదు అది కూడా వాడు వివరంగా చెప్తున్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.